నేను ఆత్మబంధువులారా. ఇక్కడ ఈ బలిసిపాడు గ్రామ భక్తులు, తర్వాత మన గురుధామం ఆశ్రమ భక్తులు, సద్గురు శివానందమూర్తి గారి పేరు మీద ఇక్కడ ఏర్పాటైనటువంటి ఆశ్రమ ప్రాంగణంలో మనం ఈ సమావేశం, ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం. ఈ జ్ఞానయజ్ఞం ఇది. మనం భగవంతుని గురించి, వారు చెప్పినటువంటి మాట గురించి, ఆత్మజ్ఞానం గురించి, ఆత్మవిద్య గురించి మనం ఏది మాట్లాడుకున్నా అదంతా జ్ఞానయజ్ఞం. మన మనస్సు మనకు అనుభవంలో ఉంది, కానీ లోపల మన హృదయంలో పరమేశ్వరుడు ఉన్నాడని అంటున్నారు, చైతన్యం ఉందంటున్నారు. అందరి హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు. మన కంట్రోలర్ మన హృదయంలోనే ఉన్నాడు, మన డ్రైవర్ మన హృదయంలోనే ఉన్నాడు. పరమాత్మ అనండి, చైతన్యం అనండి, ఈశ్వరుడు అనండి, ప్రభువు అనండి, ఎవరు ఏ పేరుతో పిలిచినా అది మన హృదయంలోనే ఉంది. మనం ఉన్నదంతా మన హృదయంలోనే ఉంది. మనం తెలుసుకోవాల్సింది కూడా మన హృదయంలోనే ఉంది. అది సత్యం లేదు, మన హృదయంలోనే ఉంది. అయితే సత్యం మన హృదయంలో ఉంటుంది, కాదు మన స్వరూపంగా ఉంది. కానీ మనం అసత్యంతో, సత్యం కాని దానితో తాదాత్యం పొందుతున్నాం. దానితోటి సత్యం కాని దానితో మనం ఏదైతే అవునో దానితో మనకు తాదాత్యం లేదు. కాని దానితో మనకు తాదాత్యం ఉంది. అసత్యంతో, అనాత్మతో మనకున్న తాదాత్యాన్ని విడిచిపెట్టడానికి మనం చేస్తున్న ప్రయత్నాన్ని సాధన అని పిలుస్తారు. గుణాలు లోపలటువంటి చైతన్యానికి గుణాలేమీ లేవు. ఏకమక్షరం రుణి నిరంతరం భాసతే స్వయం విలిఖ్యతే కదా. పరమాత్మ మన హృదయంలో ఉన్నాడు, ఏకంగా ఉన్నాడు, శాంతిగా ఉన్నాడు, నిర్మలంగా ఉన్నాడు, నిశ్చలంగా ఉన్నాడు, జ్ఞానంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. మన హృదయంలో ఒక సద్వస్తువు ఉంది. అహమాత్మ గుడాకేశ్ అని భగవంతుడు కూడా నీ హృదయంలోనే ఉన్నానని అర్జునుడితో చెప్పాడు. హృదయం నిరంతరం, మన హృదయంలో నిరంతరము తానుగా ప్రకాశిస్తున్నాడు. ఏకం అక్షరం, ఆ వస్తువుకి నాశనం లేదు, నశించేది కాదు. అక్షరం శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. లోపల వస్తువులు అంతటా ఉంది, అది వచ్చేది కాదు, పోయేది కాదు. లోపల ఒక సద్వస్తువు ఉంది, అది ఉండటమే కాదు, మనమే ఉన్నాము. ఏకం అక్షరం హృది నిరంతరం భాసతే స్వయం, అది ఇక్కడ ఆశ్చర్యం. ఆ వస్తువు ఉండటం అనేది తెలియబడుతుంది, కానీ యక్షం అనేది లైట్ యొక్క సహాయం దానికి అక్కర్లేదు. అంటే సూర్యుడు యొక్క ఉరితిరి కానీ, అయితే బాసినటువంటి ఉరితిరితో సంబంధం లేదు. ఇప్పుడు ఈ మైక్ ఉందని మనకు తెలియాలంటే ఏదో ట్యూబ్లైటు, లేదా సూర్యుడి కాంతి, ఏదో ఒక వెలుతురు సహాయం ఉంటేనే కానీ ఈ వస్తువు, ఈ మైక్ ఉందని నాకు తెలియబడదు. కానీ హృదయంలో ఉంటుంది పరమాత్మ, హృదయంలో ఉంటుంది చైతన్యం, అది ఉండటం అనేది తెలియబడుతుంది, కానీ ఎక్స్టర్నల్గా దానికి లైట్ సహాయం అక్కర్లేదు. అది ఉండటం అనేది తెలియబడుతూ ఉంటుంది. వైకుంఠం, కైలాసం, అన్నీ కూడా వ్యవహారిక సత్యాలు. అంటే మరణాంతరం ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడో వాడు ఎంత నిజమో ఆ లోకాలు కూడా అంతే నిజం. కానీ నిజం అనేది మన హృదయంలోనూ ఉంది. అంటే మనం తెలుసుకోవాల్సింది మన హృదయంలోనూ ఉంది. అసలు భగవంతుడు అంటే ఏంటంటే ఉండటమే. మనందరికీ ఉండాలనే ఉంది, ఎవరికి చనిపోవాలని లేదు. ఆ ఉండటమే దేవుడు. మన హృదయంలో ఉన్న సద్వస్తువుతో మనకు తాదాక్ష్యం లేదు, సత్యంతో మనకు తాదాక్ష్యం లేదు, అసత్యంతో మనకు తాదాక్ష్యం ఉంది. దాంట్లోంచి మనం విడుదల పొందటానికి మనం చేస్తున్న ప్రయత్నాన్ని సాధనని పిలుస్తారు. మనం కానిదాన్ని మనం అనుకుంటున్నాం, ఏదైతే మనం కాదో అది మనం అనుకుంటున్నాం. కాని శరీరంతో, కాని ఇంద్రియాలతోటి, కాని మనస్సుతోటి, కాని వ్యవహారాలతోటి తాదాక్ష్యం పొందుతున్నాం. ఆ తాదాక్ష్యం పొందటం వల్ల మన అసత్యంతో, అనాత్మతోటి మనం తాదాక్ష్యం పొందుతున్నాము. జపం చేసి, ధ్యానం చేసి, విచారణ చేసి, లేదా ప్రాణాయామం చేసి, సత్పురుషు సహవాసం చేసి, ఇవన్నీ ఒకటే. అసత్యంతో నీకున్న తాదాక్ష్యం నుంచి విడుదల పొందటమే ఈ సాధన యొక్క ప్రయోజనం. మనో నిగ్రహము, ఇంద్రియ నిగ్రహం ఎందుకంటే మనిషి యొక్క తోకం పెరుగుతుంది. మైండ్కి ఎప్పుడైతే కంట్రోల్ వస్తుందో వాడికి శాంతి దొరుకుతుంది. బాడీకి కంఫర్ట్ ఎంత ముఖ్యమో మైండ్కి కంట్రోల్ కూడా అంతే ముఖ్యం. అయితే సాధన యొక్క ప్రయోజనం ఏంటంటే మనో నిగ్రహం. అధ్యయనం కూడా కేవలం మనో నిగ్రహానికి సహకరించాలి. అది ఎవరైనా వేదం పారాయణం చేస్తుంటే ఆ పారాయణం మనం శ్రవణం చేస్తుంటే వింటే అది కూడా ఎంతో కొంత మనో నిగ్రహానికి సహకరిస్తుంది. ఎందుచేతంటే లోపల ఈశ్వరుడు ఉన్నాడు, కానీ స్థూల బుద్ధికి అందడైనా సూక్ష్మ బుద్ధికి అందుతాడు, పవిత్రమైన బుద్ధికి అందుతాడు, ఏకాగ్రమైన బుద్ధికి అందుతాడు లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు. అంటే సత్పురుషులతో సహవాసం ఎందుకంటే మనకు సూక్ష్మ బుద్ధి కలగటం కోసం. సూక్ష్మ బుద్ధి మనకు సటిల్ ఇంటలెక్ట్ కనుక కలిగితే మనకు లోచూపు కలుగుతుంది. అంటే ఎవరితోటి స్నేహం చేస్తే మనకు అంతర్దృష్టి కలుగుతుందో, మన మనస్సుకు అంతర్ముఖత్వం వస్తుందో, వాడితోటి మనం సహవాసం చేయాలి. దాన్ని మన పెద్దలు హోలీ కంపెనీ అని పేరు పెట్టి పిలిచారు. ఇక్కడ ఒకటో విషయం, బయటికి వెళితే బంధం, లోపలికి వెళితే మోక్షం. ఈ రెండు జ్ఞాపకం పెట్టుకోండి. మనస్సు బయటికి వెళితే బంధం, లోపలికి వెళితే మోక్షం. బయటికి వెళితే అశాంతి, లోపలికి వెళితే శాంతి. లోపలికి వెళితే నిర్వాణ స్థితి, బయటికి వెళితే బాండేజ్, లోపలికి వెళితే లిబరేషన్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. మన మనసు ఎటు ప్రయాణం చేస్తుంది. అంటే రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని. భగవంతుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు రమణ దేవతలు. ఆయన ఏమి చెప్పాయంటే వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడని చెప్పలేదు. మీకు మనకు రెండు, లోపల ఈశ్వరుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు అనుకుందాం. మనకి జీవుడు అనుభవంలో ఉన్నాడు, మనస్సు అనుభవంలో ఉంది, మన అహంకారం మనకు అనుభవంలో ఉంది, గుణాలు మనకు అనుభవంలో ఉన్నాయి, లోపల ఈశ్వరుడు ఉన్నా మనకు అనుభవంలో లేడు. ఆయన పరమాత్మ మనకు అనుభవం ఉన్నాడు, కానీ మనకు అనుభవంలో లేదు. అంటే మనకు అనుభవంలో ఉన్న వస్తువు వల్ల మనకు లాభం, కానీ మనకు అనుభవం లేని ఉన్నప్పటికీ అనుభవం లేకపోతే మనకు సుఖం తెలియదు, శాంతి తెలియదు, ఆనందం తెలియదు. ఉన్నాడు పరమాత్మ, మన అందరిలో ఉన్నాడు. తెలుసుకుంటే సుఖం, తెలియకపోతే దుఃఖం. అయితే తెలుసుకోవడానికి మనకి ఏదో అనుభవంలో ఉన్నప్పుడు జీవలక్షణాలు అనుభవంలో ఉన్నాయి, కానీ పరమాత్మ మనకు అనుభవం లేడు. అంచేత మనకి ఇప్పుడు జీవలక్షణాలు, మన అహంకారము, మన మనస్సు ఎలాగ అనుభవంలో ఉందో, అలాగే లోపలటువంటి చైతన్యం బ్రహ్మం మనకు అనుభవంలోకి వస్తే వాణ్ణి జీవన్ముక్తుడు అని పిలుస్తారు. అది ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మనస్సుకు లోచూపు నేర్పాలి. ఇది బాగా అర్థం చేసుకోండి, మనస్సుకు లోచూపు నేర్పాలి. దేవుడు ఉన్నాడా లేదన్న ప్రశ్న అడిగాడు ఒక ఆయన. భగవాన్ ఏమన్నారంటే నువ్వు ఉన్నావా అని అడిగారు, ప్రశ్నించిన వాడిని అడిగారు నువ్వు ఉన్నావా అని. వాడు అన్నాడు నేను ఉన్నానండి అన్నాడు. మరి నువ్వుంటే దేవుడు లేకుండా ఎక్కడికి పోతాడు, నువ్వుంటే దేవుడు కూడా ఉన్నాడు అన్నాడు. నువ్వు ఉన్నప్పుడు దేవుడు కూడా ఉన్నాడు, నువ్వు ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి పోతాడు? నువ్వు ఉన్నాడని చెబుతున్నావు కదా, నువ్వుంటే దేవుడు ఉన్నాడు. నువ్వు ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి పోతాడు? ఆయన కూడా ఉన్నాడు. మరి ఎక్కడ ఉన్నాడు? మళ్ళీ ప్రశ్న. ఎక్కడున్నాడంటే ఏం చెప్పాను బాగా అర్థం చేసుకోండి. సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామంటే లేదా కైలాసంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, లేదా గుళ్ళో ఉన్నాడు, బడిలో ఉన్నాడు, ఏదో చెప్తాం మనం. ఆయన అలా చెప్పలేదు. నీకు మనస్సు తెలుస్తాను, తెలియని విషయం విడిచిపెట్టి తెలిసిన విషయాన్ని పట్టుకో. నీకు మనస్సు తెలుస్తాను, నీ మనోమూలంలోనే దేవుడు ఉన్నాడు. ప్రతివాడు నేను నేనని అంటాడు. దేవుడు లేడని చెప్పేవాడు కూడా నేనున్నానని చెప్తాడు, అది కూడా తలంపే. ఇప్పుడు నేనున్నానని చెప్పింది కూడా తలంపే. అంటే మనస్సు అంటే ఏంటి? అనేక తలంపుల యొక్క సమూహాన్ని మనస్సు అని పేరు పెట్టారు మన పెద్దలు. మన శరీరంలో ఎముకలు, మాంసం, రక్తం ఇవన్నీ కలిపి, కిడ్నీస్, లంగ్స్ ఇవన్నీ కలిపి శరీరం ఎలాగైందో, మన మనసులో అనేక తలంపుల యొక్క సమూహానికి మనస్సు అని పేరు చెప్పారు. ఈ మనస్సుకి తొలి తలంపు ఉంటుంది. అంటే దేహము నేను అనే తలంపు వచ్చిన తర్వాత మనకి ఇతర తలంపులు వస్తాయి. గాఢ నిద్రలో ఈ తలంపులు ఏమి రావు మనకు. గాఢ నిద్రలో దేహము నేను అనే తలంపు వచ్చిన తర్వాతే నేను స్త్రీనని, పురుషుడని, లేకపోతే ప్రొఫెషన్తో తాదాక్ష్యం పొందుతాడు. నేను డాక్టర్నని, ఇంజనీర్నని, టీచర్నని, అడ్వకేట్నని, అది ఏదో తన ప్రొఫెషన్తో తాదాక్ష్యం పొందుతాడు. ముందు మనకు గాఢ నిద్రలోంచి జాగ్రత్తలోకి రాగానే ముందు నేను అనే తలంపు వస్తుంది అందరికీ ముందు. మనం రోజు నీళ్ళ వాడకం కంటే ఎక్కువ వాడతాం, నేను నేను వచ్చాను, నేను కూర్చున్నాను, నేను నడుస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను అది సాధించాను, ఇది సాధించాను, ఐ హ్యావ్ డన్ దిస్, ఐ హ్యావ్ డన్ దట్, నేను అది చేశాను, ఇది చేశాను, నీ అంతర్వాణ్ణి, ఇంతర్వాణ్ణి, ఉదయం లేవగానే మళ్ళీ సాయంత్రం నిద్రపోయే వరకు నేనే వాడు ఎక్కువ వాడకం వాడుతూ ఉంటాడు. దేహము నేననే తలంపు వచ్చిన తర్వాత ఇది మిగతా తలంపులు వస్తున్నాయి. ఏ తలంపు వచ్చిన తర్వాత మిగతా తలంపులు వస్తున్నాయో దాన్ని మూల తలంపు అని చెప్పారు. మనం చనిపోయేప్పుడు దేహం చనిపోయాము, చనిపోతున్నాం అనుకుంటాం, అదొక తలంపు. చనిపోవటం ఒక తలంపు, అది ఏ తలంపుకి వస్తుంది? చనిపోతున్నా దేహము నేననే మూల తలంపుకి చనిపోతున్నాననే తలంపు వస్తుంది. అదొక తలంపు, ఇదొక తలంపు, అది నిజం కాదు, ఇది నిజం కాదు. అయితే మొత్తం తలంపులన్నీ మూల తలంపుకి వస్తున్నాయి. అందుకే రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, ఏ తలంపు అయితే నీ దేహంతో తాదాప్యం పొందుతుందో, హృదయంలోంచి ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే భగవ ఎక్కడైతే చైతన్యం ఉందో, ఎక్కడైతే బ్రహ్మం ఉందో, అక్కడి నుంచి నేననే తలంపు వస్తాను. సంతింగ్లోంచి ఏదైనా వస్తుంది కానీ నచింగ్లోంచి ఏది రాదు. ఈ నేననే తలంపు శూన్యంలోంచి రావటం లేదు. సంథింగ్ ఈజ్ దేర్, అక్కడ ఏదో ఉంది, దానికి బ్రహ్మం అనండి, ఇంకోటి అనండి, ఇంకోటి దేవుడు అనండి, ఈశ్వరుడు అనండి, ఏదో నీ లోపల ఉంది, చైతన్యం ఉంది, బ్రహ్మం ఉంది, అక్కడ నీ హృదయంలోనే ఉంది. నువ్వు తెలుసుకోవాల్సింది ఎక్కడో నీకు దూరం లేదు, నీ హృదయంలోనే ఉంది. అయితే మనకు యోచూపు లేకపోవటం వల్ల, అంతర్దృష్టి లేకపోవటం వల్ల అది మనకు తెలియబట్టడం లేదు. ఇందుకే రమణ మహర్షి గారు చెప్పిన సమాధానం అంటే, డెఫినేషన్ ఏంటంటే, దేవుడు ఎక్కడున్నాడంటే నీ మూల తలంపు మూలంలో ఉన్నాడు. మనకు దేహం ఒకటి ఉంది, మనస్సు ఒకటి ఉంది. దేహం యొక్క ఆరోగ్యం, మనస్సు యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుని వీటి ప్రయోజనం ఏంటంటే, నీ హృదయంలో ఉన్న పరమేశ్వరుని నువ్వు దర్శించటమే, నువ్వు ఉదయంలో ఈశ్వరుని సాక్షాత్కారం పొందటమే. ఇంతకంటే నువ్వు ఏది సాధించినప్పటికీ అదంతా డ్రీమ్స్ తప్పు. నువ్వు ఉదయంలో ఒక నిజం ఉంది, కానీ నువ్వు శాస్త్రం శ్రవణ ఎందుకు చేయటంటే ఆ ఉదయంలో నిజమన్న సంగతి కూడా నీకు తెలియటం లేదు. ఆ నిజాన్ని తెలుసుకునే వరకు నేను దుఃఖం వెంటాడుతుంది, అశాంతి వెంటాడుతుంది. జ్ఞానం అంటే ఏదో శబ్దానికి అర్థం తెలియటం జ్ఞానం కాదు. ఒక చావులేని వస్తువు నీ హృదయంలో ఉంది, ఆ చావులేని వస్తువు నీ మాటకు అందకపోవచ్చు, నీ మనస్సుకు అందకపోవచ్చు, నీ అనుభవానికి అందుతుంది. ఆ చావులేని వస్తువును అనుభవేకవేద్యం చేసుకుంటే అది జ్ఞానం, అది శాంతి, అది ఆనందం. నా హృదయంలో ఉంటే ఆనందం, నా హృదయంలో ఉంటే సుఖం ఎప్పుడైతే పొంగి నా సహస్రాన్ని ముంచుతాడో, అప్పుడు బాహ్య సుఖాల మీద మనకు ఆకర్షణ ఉండదు, బాహ్యమైనటువంటి ఆడంబరాల మీద మనకు ఆకర్షణ ఉండదు. నువ్వు ఇప్పుడైతే నీ హృదయంలోనే నిజం తెలిసిందో, అప్పుడు బుద్ధికి కానీ మనసుకు కానీ ఇంద్రియాలకు కానీ చేపలనే ఉండదు. హృదయంలోనే నిజం నువ్వు బుద్ధికి అందిన తర్వాత ఇంకా బుద్ధి యూనిఫారంగా ఉంటుంది, దానికి అబ్సర్డ్ అంశం ఉండవు, మనసుకు చేపలి ఉండదు. బుద్ధికి అచ్చండి ఒక పక్షపాతం ఉండటండి. మనం ఏదో రీసెర్చ్ చేస్తూ ఉంటాం, నిజం కాదని నిజం అనుకుంటాం, మరి అది నిజం కాదని తెలిసాక బుద్ధి దాన్ని వదిలేస్తుంది, మళ్ళీ రీసెర్చ్ చేస్తుంది, ఆహా ఇది నిజం అనుకుంటుంది, మరి అది నిజం కాదుగా అది వదిలేస్తుంది మళ్ళీ. అలాగే ఇలా సాధన చేసే జన్మల తరబడి సాధన చేయగా 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 నీ బుద్ధి ఇది కాదని అది కాదని, ఈ దేవుడు కాదని ఆ దేవుడు కాదని, ఆ మతం కాదని ఈ మతం కాదని ఇలా మారుస్తూ ఉంటుంది. కానీ హృదయంలో నిజం దానికి అనుభవం అయిన తర్వాత అప్పుడే సెటిల్ అవుతుంది, అప్పటి వరకు అది సెటిల్ అవుతాం. మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ హృదయంలో నిజం అనుభవంలోకి వచ్చే వరకు ఆ మైండ్ సెటిల్ అవ్వదు. ఏం చేద్దాం, దానికి అది అక్కడ అక్కడ వెళ్ళాలి, దాని మూలంలోకి అది వెళ్ళాలి. మనస్సు తన మూలాన్ని దర్శిస్తేనే కానీ అది అనగదు, అడిగినట్టు అనిపించినా అది అనగదు. అంటే భగవంతుడు ఏమని చెప్పాడంటే, మన హృదయంలో ఉంటుంది బంగారాన్ని వదిలేసి ఓ బయటని పింక్ ముక్కల కోసం, రాతి ముక్కల కోసం, ఇటుక ముక్కల కోసం వెతుక్కుంటున్నాం మనం. నీ హృదయంలో ఉన్న బంగారాన్ని వదిలేసి, నీ హృదయంలో ఉంటే సద్వస్తువుని వదిలేసి నువ్వు ఎక్కడో దేవుడి కోసం నువ్వు తిరుగుతున్నావు. ఎక్కడో ఉందనుకుంది ఇక్కడ ఉంది, ఎప్పుడో పొందుదామనుకుంది ఇప్పుడే పొందొచ్చు. నీకు ఆ సహృదయం ఉండాలి, ఆ సద్బుద్ధి ఉండాలి, కొంత పవిత్రుడు అవ్వాలి. మనం పవిత్రుడు అవ్వటానికి మనం చేసే సాధన చిత్తశుద్ధి కలగాలి నీకు. అంటే మనం ఏదైనా సత్కర్మ చేసినా చిత్తశుద్ధి కోసమే, ఒక ఏదైనా మంచి పని చేస్తాం అనుకోండి అదంతా చిత్తశుద్ధి కోసమే. మనం ఏదో ఏ పని చేసినా అది మన చిత్తశుద్ధికి సహకరించాలి. అంటే ఇక్కడ పరమేశ్వరుడు చెప్పే విషయం ఏంటంటే, నువ్వు కర్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో, భక్తి మార్గంలో, ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినప్పటికీ చిత్తశుద్ధి సంపాదించాలి. మన అహంకారానికి ఇతరులు ఉన్నారు, అహంకారానికి లోకం ఉంది, లోపం అంటే సద్వస్తువుకి ఇతరులు లేరు, లోకం లేదు. వస్తువు ఎవరికైతే అనుభవంలోకి వచ్చిందో వాడు బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్ వాడు. అంటే అహంకారానికి శరీరం కావాలి, కానీ లోపల సద్వస్తువుని శరీరం అక్కర్లేదు. అయితే సద్వస్తువు నీకు అనుభవంలోకి రాకముందు ఈ శరీరం మరణిస్తే నీకు పునర్జన్మ వస్తుంది. ఇది ఇక్కడ సిద్ధాంతం. ఏం చేద్దంటే, మనస్సు శరీరం లేకుండా ఉండలేదు, అయితే నీకు మనోనాశనం అవ్వకుండా నీకు శరీరానికి మరణం వస్తే తిరిగి మళ్ళీ శరీరం వస్తుంది, అదే పునర్జన్మ. శాస్త్రం చెప్పింది ఏంటంటే, శాస్త్రం చెప్తాంది ఈ శరీరం కాదు ఈ మనస్సు కాదు అని, ఏదైతే నువ్వు కాదని చెప్తాందో దానితో నువ్వు తాదాత్మ్యం పొందుతున్నావు. ఆ తాదాత్మ్యం నుంచి బయటకు రావటానికేనవయ్యా ఈ శ్రవణాలు మననాలు యజ్ఞాలు యాగాలు పూజలు ఇవన్నీ దానికోసం. నువ్వు ఎవరో నువ్వు తెలుసుకునే వరకు, నువ్వు ఎవరో ఉన్నావో అది నీకు అర్థం అయ్యే వరకు, నువ్వు కానిగా నేను అదే అవును అదే అవును అనుకుంటా ఉంటావు. అందుకే ఇక్కడే నీ గురువు యొక్క సహాయం అవసరం, డివైన్ ఇంటర్ఫీరెన్స్ అవసరం. అంటే సాధన చక్కగా జరగటానికి, మనం కాని దాంట్లో నుంచి విడుదల పొందడానికి సాధన యొక్క ప్రయోజనం, దానికి చక్కగా జరగటానికి ఏంటంటే, రమణ మహర్షి గారు మూడు సూత్రాలు చెప్పారు. ఆహారం యుక్తంగా ఉండాలి, మాట యుక్తంగా ఉండాలి, తర్వాత నిద్ర ఒకటి యుక్తంగా ఉండాలి. ఆహారంలో అతి పనికి రాదు, మాటల విషయంలో అతి పనికి రాదు, నిద్ర విషయంలో అతి పనికి రాదు. మోడరేషన్ ఇన్ ఫుడ్, మోడరేషన్ ఇన్ స్లీప్, మోడరేషన్ ఇన్ వర్డ్స్, ఇవి సాధనకు ఉపయోగపడతాయి. ఇప్పుడు మన అందరికీ శరీరం అంటే బాగా ఇష్టం, మన మనసులోని రాగద్వేషాలంటే బాగా ఇష్టం. మనస్సు అన్నా బాగా ఇష్టం మనకి. మీ దేహంతో కంటే మీ మనస్సుతో మీకు తాదాత్మ్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీ బట్ట మీద ఏదైనా పురుగు ఉందని నేను చెప్తాను అనుకుంటే గుర్తుపేసుకుంటారు, కానీ మీరు ఈ చెడ్డ అలవాటు ఉందని నేను చెప్తాను అనుకోండి నాన్న కోపం తెచ్చుకుంటారు మీరు. ఇంకేది కారణం, మీ దేహం మీద ఉన్న పురుగుతో మీకు తాదాత్మ్యం లేదు, మీ లోపలటువంటి హ్యాబిట్ మీద మీకు తాదాత్మ్యం ఉంది. దాంతో తాదాత్మ్యం ఉంది కాబట్టి అలవాటు నుంచి మీరు విడుదల పొందంటే మీరు కోపం చేసుకుంటారు. రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు. విష్ణువు కూడా చెప్పాడు భగవద్గీతలో నేను హృదయంలో ఉన్నానని, నా హృదయంలో ఉన్నానని ఈశ్వరుడు చెప్తున్నాడు, గురువులు చెప్తున్నారు, పెద్దవాళ్ళు అందరూ చెబుతున్నారు, మరి ఉంటే నాకు తెలియాలి కదా, ఎందుకు తెలియటం లేదని ప్రశ్న. అప్పుడు ఆయన మాట అన్నారు, నీ అలవాట్ల యొక్క వేగంలోంచి, నీ రాగద్వేషాల యొక్క వేగంలోంచి, నీ ఇష్టాలు అయిష్టాలు యొక్క వేగంలోంచి, నీకున్న హ్యాబిట్స్ యొక్క వేగంలోంచి నువ్వు బయటికి రా, అప్పుడు కూడా నీకు అనుభవంలోకి రాకపోతే అప్పుడు నన్ను ప్రశ్నించినాను. మనకు తెలియదు ఈ రాగద్వేషాలలో మన ఎనర్జీ చాలా వేస్ట్ అయిపోతుంది. కారణం తెలియకుండా ఒకళ్ళ మీద ఇష్టం పెట్టుకుంటాం, ఒకళ్ళ మీద అయిష్టం పెట్టుకుంటాం, అది దానికి రీజన్ ఉండదు అసలు. దీనివల్ల మనకి ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, చాలా భౌతికమైన ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, స్పిరిచువల్ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, మనకి టైం కూడా వేస్ట్ దానివల్ల. దీనివల్ల ఇష్టాయిష్టాలు పెట్టుకోవడంలో మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళదు, లోపలికి తోలికెళ్ళలేదు. దాన్ని ఇష్టాయిష్టాలు ఎక్కువ ఉండటం వల్ల రమణ మహర్షి గారి సిద్ధాంతంలోకి వస్తాం. ఆయన దొంగలైన గురించి ఎక్కువ చెప్తారు. అంటే దొంగ నేను అంటే ఇప్పుడు మనం నేను నేను అంటున్నాం కదా, నేను నిజం అనుకుంటున్నావు. నిజం ఎప్పుడు హెచ్చుతగ్గులుగా ఉండదు, సమానంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా సమానంగా ఉంటున్నావా, హెచ్చుతగ్గులుగానే ఉంటున్నావు? దొంగ నేనకి అప్స్ డౌన్స్ ఉంటాయి, కానీ ట్రూ ఐకి రియల్ ఐకి అప్స్ డౌన్స్ ఉండదు. నిజం అనేది ఒకటిగానే ఉంటుంది, కానీ అబద్ధం అనేది ఎప్పుడు ఒకటిగా ఉండదు, అనేక రకాలుగా ఉండవచ్చు. ఏదైతే నేనుగా వ్యక్తం అవుతుందో అది నిజం కాదు, తలంపు మాత్రమే. ఇది బాగా అర్థం చేసుకోండి. ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో అది నిజం కాదు, తలంపు మాత్రమే. ఆ తలంపు వచ్చాక నీకు ఇతర తలంపులు వస్తున్నాయి. ఆ మూల తలంపుకే మన వేదాంత పరిభాషలో అహంకారం అని, అహం వృత్తని, అహం భావనని ఇలా పేర్లు పెట్టారు. మూల తలంపుకి అన్ని పేర్లని, మూల తలంపు లేకపోతే ఏమీ లేదు. అది దానికి కూడా మనస్సు అనే పేరు, మూల తలంపుకే మరొక పేరు మనస్సు. అంచేత మూల తలంపు మూలంలోనే ఈశ్వరుడు ఉన్నాడు. రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, చిక్ ప్రశ్న, ఒక అడ్వకేట్ గారు అడిగారు, భగవంతుడు అంతటా ఉన్నాడు కదా, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, అంతటా ఉన్నాడు కదా, మరి మీరు మూల తలంపు మూలంలో ఉన్నాడని మీరు చెబుతున్నారు, అంతటా ఉన్నాడని కుదిస్తున్నారేమో మీరు అన్నాడు ఒక అడ్వకేట్ గారు. తోడు భగవాన్ ఏమన్నారంటే, నువ్వు ఎక్కడ ఉన్నావు అనుకుంటున్నావు ఇప్పుడు అన్నారు. ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటున్నాం, లోపల ఉన్నావు అనుకుంటున్నాం, బయట ఉన్నావు అనుకుంటున్నాం, లోపల ఉన్నావు అనుకుంటున్నాం. నీ మనస్సు ఎక్కడ ఉందనుకుంటున్నావు, నువ్వు లోపల ఉందనుకుంటున్నావు, కానీ బయట ఉందనుకోవటం లేదు. అంటే భగవంతు ఏం చేశాడు, నీకు లోపల కేంద్రం చూపించాడు, హృదయంలో నీ హృదయంలో ఉన్నారని చెప్పాడు. ఆ హృదయం ఎక్కడ ఉంది, నీ మనస్సు ఎక్కడి నుంచి అయితే హృదయించి వస్తుందో అక్కడ ఉంది. ముందు నీ మనోమూలాన్ని తెలుసుకుంటే, నీ మనోమూలంలో ఉన్న సద్వస్తువు కనుక నువ్వు గ్రహిస్తే, ఇదే అది, అదే ఇది, దిస్ ఈస్ దట్, దట్ ఈస్ దిస్, మొత్తం అంతటా వ్యాపించింది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అంతటా వ్యాపించిందని సంబంధం నీకు అనుభవంలోకి వస్తుంది. నీకు ముందు నువ్వు లోపల నీ హృదయంలోనే కదా నువ్వు తెలుసుకో,
దేవుడు వైకుంఠంలో ఉన్నాడు, నాకు బయట లోకం ఉంది, నేను లోపల ఉన్నాను, నాకు బయట ప్రపంచం ఉంది, దేవుడు ఎక్కడో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, కైలాసం ఉన్నాడు, నువ్వు వేరు నేను వేరు అనే బుద్ధి వేరుతనం చూశావు. ఇది వేరు బుద్ధిని చూశావు కదా, ఈ జన్మలో కదా రాబోయే జన్మంలో కూడా నేను వేరుతనం వెంటాడుతుంది, నువ్వు బంధం విడిచిపెట్టదు, మరక యాత్రలని కూడా వస్తాయి. ఇందులో రాజీ పడే అవకాశం లేదు నాకు. అంటే ఈ దొంగ నేను అంతకాలం, అహంకారం ఉన్నంతకాలం, అజ్ఞానం ఉన్నంతకాలం, అహంభావం ఉన్నంతకాలం, దేహబుద్ధి ఉన్నంతకాలం, దేహాభిమానం ఉన్నంతకాలం, ఈ వేరుతనం నేను వెంటాడుతూ ఉంటుంది, బంధం కూడా వెంటాడుతూ ఉంటుంది, శరీరం కూడా నీడ అలాగే వస్తుంది, నేను దుఃఖం కూడా వెంటాడుతూనే ఉంటుంది. నీ మాటలో, నీ చేతలో, నీ డే టు డే లైఫ్లో దాన్ని డెకరేట్ చేయకు. దేనైతే నువ్వు పోగొట్టుకోవాలనుకుంటున్నావు దాన్ని డెకరేట్ చేయకు, దాన్ని ముస్తాబు చేయొద్దు. ఇది కూడా సాధనలో ఒక భాగం. నీ సాధన పూజ గదికే పరిమితం చేయకు. రోజుకి 24 గంటలు అనుకోండి, 8 గంటలు నిద్రలో ఉంటారనుకోండి, ఇంకా 16 గంటలు. ఈ 16 గంటలు పునః గంట సేపు ప్రాణాయామం చేస్తారు, గంట సేపు ధ్యానం చేస్తారనుకోండి, మిగతా 14 గంటలు నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఈశ్వరుడు చూడటం లేదా? వాడు కళ్ళు కప్పుతావా? వాడు బ్లైండ్ మ్యానా? ఈశ్వరుడు కళ్ళు ఏమనుకుంటున్నాం మనం, కానీ కళ్ళు లేకుండా చూసే శక్తి ఆయనకు ఉండటండి. అది అక్షరమణం వల్ల రమణ మహర్షి గారు చెప్తారు, నువ్వు కళ్ళు లేకుండా చూస్తున్నావు మమ్మల్ని, నీకేమో కళ్ళు లేవు, కళ్ళు లేకుండా నువ్వు మమ్మల్ని చూస్తున్నావు, కళ్ళు లేకుండా మమ్మల్ని చూసే నిన్ను చూడటం మాకు చేతనం అవటం లేదని అక్షరమణం వల్ల చోటు చెప్తారు. మనం ఏదిగా ఉన్నాము అది మనకు అనుభవంలోకి వచ్చే వరకు ఏ జన్మ కా జన్మ మనకు కానిదని అదే మనం, అదే మనం, అదే మనం అనిపిస్తూ ఉంటుంది. అది అలవాటు యొక్క వేదం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పోగొట్టుకునే ఏదో పోగొట్టుకుంటే మనది ఉన్నట్టు వ్యక్తం అవుతుంది. శరీరానికి 150 సంవత్సరాలు వచ్చినా సరే ఏదో లోకాన్ని ఇంతకాలం చూశాం కదా, ఇంకా రోజు చూసిన బలిసిపోవడం ఇంకెంతకాలం చూస్తాము, అడుగుకోడుకో 10 సంవత్సరాలు చూద్దాం అనుకుంటాడు. మీకు అర్థమవుతుంది, ఉండాలి ఉండాలి, ఉండటమే దేవుడు. దేవుడు అంటే ఉండటమే దేవుడు. అంటే వాడు లోపల ఎలా ఉన్నాడు? చైతన్యంగా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, దేహం ఉన్నా ఉంటుంది, దేహం లేకపోయినా ఉంటుంది, లోకం కనిపించినా ఉంటుంది, కనిపించకపోయినా ఉంటుంది. ఆ లోపల ఏ వస్తువుగా ఉన్నాడు? చావులేని వస్తువుగా ఉన్నాడు. అంటే చావులేని వస్తువుగా ఉన్నాడు కాబట్టి, అది నిజం కాబట్టి వాడికి చావు అంటే ఇష్టం ఉండదు. ఇది ఇక్కడ లాజిక్. అయాం దటయాం, దేవుడంటే అక్కడ రాముడు, కృష్ణుడు, యేసుక్రీస్తు, యెహోవా, మహమ్మద్దు, అల్లా, అది కాదు అసలు. దేవుడంటే ఉండటం, అది దేవుడని కరెక్ట్ నిర్వచనం. అది వాడికి ఎప్పుడు మనకు కూడా చూడండి, ఎప్పుడూ ఉండాలని ఉంటుంది. మనకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు తీసేస్తారనుకోండి, కాళ్ళు చేతుల్లోని జీవితం ఎందుకు అనుకోండి, ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి, అదే దేవుడంటేనే. అది ఉండటమే దేవుడు. ఏం చేత ఎగ్జిస్టెన్సే దీన్ని స్వరూపం కాదు, ఉండటం అది జ్ఞానంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మీకు ఉండాలని ఉంటుంది, పైగా అశాంతిగా ఉండాలని ఉండదు, శాంతిగా ఉండాలని ఉంటుంది. ఉండాలని ఉంటుంది, శాంతిగా ఉండాలనుకుంటుంది, ఆనందంగా ఉండాలనుకుంటారు. అవి ఉండాలనుకోవటం, శాంతిగా ఉండాలనుకోవటం, ఆనందంగా ఉండాలనుకోవటం, లోకం కనిపించినా కనిపించకపోయినా, దేహం ఉన్నా లేకపోయినా మనం ఉండాలి, మనం ఉండాలి అనుకుంటాం, అదే దేవుడు అంటే. అది మీకు అనుభవంలోకి రావాలి. అది అనుభవంలోకి వస్తే అది మీ కడసారి జన్మ, అది చివరి స్థితి, అది ఫైనల్ స్టేట్, అది సుప్రీం స్టేట్, అదే మీ గౌతమ బుద్ధుడు చెప్పిన నిర్వాణ స్థితి. అది మనకి జ్ఞానికి తేడా ఏమిటంటే, మనందరికీ చావు అంటే చాలా భయం వేస్తుంది, మరణం అంటే చాలా భయం మనకి. కారణం ఏంటి చెప్పండి మీరు? అందరికీ భయమే. మరణం అంటే ఇంటికి పోయిన దేహం చనిపోయిన తర్వాత మనం ఉండం అనుకుంటున్నాం, కానీ ఉంటాం. దేహం చనిపోయిన తర్వాత మనం ఉండమనుకోవటంలో భయం వేసిపోతున్నాం మనకి చావు అంటే. జ్ఞానికి దేహం చనిపోయిన తర్వాత కూడా మనకు ఉంటామని సంగతి అడుగు తెలుస్తామని చెప్పి మరణం అంటే వాడికి భయం లేదు. వాడినే మృత్యుంజయుడు అంటారు. మృత్యుంజయుడు అంటే ఎవడంటే, వాడికి దేహం చనిపోయిన తర్వాత కూడా శుభ్రంగా మనం ఉంటామని సంగతి తెలుస్తూ ఉంటుంది. పైగా ఇంకోటి వాడు ఇంకోటి అనుకుంటాడు, దేహం పోవటం ఒక లాభమే, దీనికి ఇంకా మనం చాకరీ చేయక్కర్లేదు అనుకుంటాడు. మనం దేహాన్ని చేసే చాకరీ ఎంతో చాకరీ చేస్తాం మన అందరం. దేవుడికి కాదు చాకరీ చేసేది, మన దేహానికి మనం చాకరీ చేసుకుని దేవుడికి సేవ చేస్తున్నాం అనుకుంటాం. ఇప్పుడు మీరు చూడండి, ఎవడు 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 శవానికి వాడు చేసే చాకరీ అంతలేదు. అంటే దేహానికి చేసే చాకరీ మనకు తెలియదు, అది నేను చెప్తాను, మనకే తెలియదు. దేహానికి చాలా గంటలు ఖర్చు పెట్టేస్తాం మనం, మనకు తెలియకుండా మన బాడీకి ఎంతో చాకరీ చేస్తున్నాం మనకు తెలియదు. జ్ఞానికి ఏమనిపిస్తుంది అంటే, ఈ చాకరీ వదిలింది అనుకుంటాడు వాడు. ఏంటంటే, జ్ఞానికి దేహం ఉండటంలో లాభం లేదు. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి, జ్ఞానికి దేహం ఉండటంలో లాభం లేదు, పోవటం నష్టం లేదు. ఏం చేద్దా, అనుగ్రహించడం అనేది ప్రతి జ్ఞాని స్వరూపమే అనుగ్రహం. గుప్పుకి వేడి సహజం, అలాగే ఆత్మకి అనుగ్రహం అనేది సహజం. జ్ఞాని యొక్క స్వరూపమే అనుగ్రహం, జ్ఞాని యొక్క స్వరూపమే శాంతి, జ్ఞాని యొక్క స్వరూపమే ఆనందం. ఆ జ్ఞాని సమక్షంలో వైబ్రేషన్స్ మనమే పనిచేస్తూ ఉంటాయి. అయితే ప్రత్యేకంగా మన జ్ఞానిని మీ అనుగ్రహం మాకు కావాలని అడగక్కర్లేదు, ఆయన సమక్షంలో అన్ని పనిచేస్తూ ఉంటాయి. మీరు ఇందాక ఎవరో సాధన ఉంటే అడిగారు, ఇప్పుడు గుర్తొస్తాను, ఒక మాట గుర్తుపెట్టుకోండి. మీరు వ్యవహార జీవితంలో మీ దేహాభిమానాన్ని తగ్గించుకోవటమే సాధన. కొంతమంది మీకు చిన్న మాట అంటే పడ్డారు, అంటే మీకు సాధన లేదని అర్థం. స్వామి శివానంద డి రిపీటెడ్గా చెప్పాడు, బేర్ ఇన్సల్ట్, బేర్ ఇంజరీ, దట్ ఈజ్ ఆల్సో హయ్యెస్ట్ సాధన. ఇంకా ఎవరో సాధన అడిగారు, సాధన గురించి చెప్పండి, ఒక మాటలు చెప్పేస్తున్నాను, ఒకే వాక్యం. మీ దేహాభిమానాన్ని మీరు తగ్గించుకోవడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సాధన. మీ బుద్ధిని దేహానికి పరిమితం చేసుకుంటున్నారు కదా, ఆ దేహ బుద్ధిని తగ్గించుకోవడానికి మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా సాధన. దేహ బుద్ధిని నశించిన మరుక్షణంలో మీకు ఆత్మబుద్ధి కలుగుతుంది. ఇది బాగా అర్థం చేసుకోండి, దేహ బుద్ధి నశించిన మరుక్షణంలో అప్పుడే అక్కడే మీకు ఆత్మబుద్ధి కలుగుతుంది, మీకు ఆత్మానుభవం కలుగుతుంది. అయితే దేహాభిమానాన్ని తగ్గించుకోవడానికి, దేహబుద్ధిని తగ్గించుకోవడానికి మీరు చేస్తున్న ప్రతి చిన్న పని కూడా అది మహత్తరమైన ఫలితాలను ఇస్తుంది మీకు. నేననే తప్పు భావంతో తాదాత్మ్యం చెందుతున్నావు, రాంగ్ ఐ. దీన్ని రమణ మహర్షి గారు ఏమంటున్నారంటే, దిస్ ఇస్ నాట్ రైట్ ఐ, దిస్ ఇస్ రాంగ్ ఐ, దిస్ ఇస్ అ ఫాల్స్ ఐ, దిస్ ఇస్ ఆర్టిఫిషియల్ ఐ. ఏది ఇప్పుడు నేను నేను అంటున్నావు కదా, మనం నేను ఎక్కడికైనా భుజాన్ని వేసిపోతాం. ఈ ఏది వెనకాల తాడి బొంగరం లేని వాళ్ళు, బ్యాంక్ అకౌంట్ లేని వాడు కూడా నేను భుజాన్ని వేసిపోతూ ఉంటాడు. ఏమీ లేదనుకోండి, ఒకడికి ఆ నేను మీరు విమర్శించండి, అది ఊరుకోడాడు, ఆడికి వెనకాల ఏం లేకపోయినా సరే. రమణ మహర్షి దగ్గరకు ఎవరైనా వచ్చి ఏమండి గురువు గారు మీ దగ్గరికి ఇచ్చాం, ఏదో ఏదో పెద్దల దగ్గరికి ఇచ్చినప్పుడు ఏదో పండు పట్టుకెళ్ళాలి, ఏదో ఫలం పట్టుకెళ్ళాలి, ఏదో పుష్పం పట్టుకెళ్ళాలి, ఏమి పట్టుకెళ్ళాలి, ఏమి తేలేదు మీ దగ్గర, నా దగ్గర పైసలు లేవు, ఒట్టి చేతితోడు మీ దగ్గరికి వచ్చాను, ఏమి తేలేదు అన్నారట్ని ఒక ఆయన. అంటే ఆయన అన్నారట్ని, ఏమీ తేలేదు ఏమీ తేలేదు అని అనుకో, నేను తెచ్చావు కదా, నాకు కావాల్సింది కూడా అదే అన్నారట. నేను లేకుండా ఎవడుంటాడండి, ఏమీ తేలేదు ఏమీ తేలేదు అనుకో, నువ్వు నేననే తలంపు ఉండగల నీకు, అది తెచ్చావు కదా, అది తింటానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను, నాకు కావాల్సిన ఫుడ్ అదే, నువ్వు తెచ్చిన అట్టిపండు కాదు నాకు, నేను భూమి మీదకి వచ్చిన పని ఏంటంటే ఆ నేనని పలహారం కింద తీసుకోవడానికి వచ్చాను, నాకు కావాల్సింది తెచ్చావు, కానీ నువ్వు అనుకుంటున్నావు ఏది తేలేదు ఏది తెలదు అని, నేనే తలంపు నీకు ఉంది కదా, అది లేకుండా ఇక్కడికి వచ్చావా, నాకు కావాల్సిన ఫుడ్ కూడా అదే అన్నాడు. అంటే ఏమీ తేకుండా వచ్చాను నువ్వు అనుకోవద్దు, తెచ్చావు, నాకు కావాల్సిందే తెచ్చావు. అయితే దీన్ని రాంగ్ అయితో నువ్వు తాదాక్ష్యం పొందుతున్నావు, ఆ రాంగ్ అయితో నువ్వు తాదాక్ష్యం పొందుతున్నంతకాలం నీకు రైట్ అయి తెలియదు. రైట్ అయ్యింటే ఎవరు, ఈశ్వరుడు పరమాత్మ ఏమో రాష్ట్రపతి, ఈశ్వరుడు ఏమో ప్రైమ్ మినిస్టర్. ఈశ్వరుడు అనండి, లేకపోతే విష్ణువు అనండి, లేకపోతే ఇంకోటి అనండి, ఇంకోటి అనండి, కుమారస్వామి, వీళ్ళందరూ ప్రైమ్ మినిస్టర్స్. పరమాత్మ రాష్ట్రపతి, బ్రహ్మం అందరి హృదయాల్లోనే వ్యాపించింది, అందరి హృదయాల్లోనే వ్యాపించింది బ్రహ్మం ఏంటిది, రాష్ట్రపతి. మనం చేసిన కర్మ ఫలితాన్ని ఒకటి ఇస్తూ ఉంటాడు, మంచి చేస్తే దానికి ఫలితం ఉంది, చెడు చేస్తే చెడు. దేహబుద్ధితో మనం చేసే పనికి పుణ్యానికి పుణ్యం వస్తుంది, పాపానికి పాపం వస్తుంది, పైగా బుద్ధితో సహా ఎత్తుకు ఎత్తు అనుభవించాలి. లోపల ఉన్న బ్రహ్మమేమో పరమాత్మ, ఈ కర్మ ఫలితాన్ని ఇచ్చేవాడు అంటే ఈశ్వరుడు అంటున్నాం. మన దేశానికి ఎగ్జిక్యూటివ్ అంటే ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి కూడా ఉంటాడు, ఆయన పరమాత్మ అనమాట. కానీ డే టు డే లైఫ్ అడ్మినిస్ట్రేషన్ వాడు చూడడం, ఎవడు రాష్ట్రపతి తోడు ప్రైమ్ మినిస్టర్ చూసుకుంటాడు ఉంటాడు. అంతే కర్మఫలాన్ని ఇచ్చేవాడు ప్రైమ్ మినిస్టర్, హృదయంలో అంతర్యామిగా నేమ్లెస్గా ఫార్మ్లెస్గా యాక్షన్లెస్గా ఉండేవాడు వాడు రాష్ట్రపతి. అది ఇది గవర్నమెంట్, ఇది మన లోపల ఉన్న గవర్నమెంట్. ఇది మన లోపల ఉన్న గవర్నమెంట్ లేదనుకోకుండా డివైన్ గవర్నమెంట్ ఒకటి ఉంది, డివైన్ గవర్నమెంట్ ఒకటి ఉంది, అది అసలు నిజమైనది ట్రూ గవర్నమెంట్. అది ఈ రాంగైతో నువ్వు తాదాక్ష్యం చెందుతున్నావు, ఈ నేను నేనని తలంపులను చూసావు, ఆ నేననే తలంపులోంచి, ఆ మొదటి తలంపులోంచి గురిదర పొందటానికి నీ సాధన అక్కడే గురి పెట్టాలి. పాము పుట్ట మీద కొడితే పాము చావదు, పాము నెత్తి మీద కొడితే పాము చనిపోతుంది. అంటే మూల తలంపు ఎక్కడ విజృంభించినప్పుడు ఎక్కడికి ఎప్పుడు విజృంభిస్తుండో దాని శిరస్సు మీద దెబ్బ కొడుతూ ఉండు, అది వెనక్కి వెళుతూ ఉంటుంది. అంటే నీకు అనేక తలంపులు వస్తున్నాయి, ఈ తలంపులు ఎవరికి వస్తున్నాయని అడుగు, దేహానికి తలంపులు రావు, దేహము నేను అనే తలంపుకి మిగతా తలంపులు వస్తాయి. తర్వాత ఇంకోటి దేహం చనిపోయినప్పుడు పాపం అది దేహం చనిపోయినప్పుడు దేహం బాధపడుతుంది, దేహంతో తాదాత్యం పొందని నేను బాధపడుతున్నాను. దేహాన్ని మనం శ్మశానంలోకి తీసుకెళ్తున్నాం అనుకుని ఇంటికి నన్ను తీసిపోండి ఇంటికి నన్ను తీసిపోండి అని అడగదండి. ఏం చేత అడగదు చెప్పండి. దేహం జడం. ఏది జడం వస్తుందంటే ఏ వస్తువుకైతే తన సంగతి తనకు తెలియదు అది జడం. అంటే దేహాన్ని కాల్చేటప్పుడు కూడా నన్ను కాల్చొద్దని అడగదండి. పాపం శరీరం ఎప్పుడు శవం అవుతుందంటే ఈ దేహము నాది ఈ దేహము నేను అనుకుని వాడు దాన్ని ఖాళీ చేశాక అది శరీరం అప్పుడు శవం అవుతుంది. అంటే అది జడం. అంటే జడ వస్తువు తాను ఉన్నాను సంగతి తనకు తెలియదు అని చెప్పి దాన్ని కాల్చి ఏం మాట్లాడదు. ఎవడైనా చెడ్డ పనులు చేస్తున్నారనుకోండి, చెడ్డ గుణాలకి చెడ్డ గుణాలు పొడిచే మనం చెప్పినవాడు వింటలేదనుకోండి, ఇవి సైతం ఎవడో పట్టుకున్నారు రేపుడికి అనుకుంటాం. మనం ఎవరికైనా మంచి చెప్పినా వాడు వింటలేదు అనుకోండి, వెంట కొంతమంది మంచి చెప్పినా వినరు, అప్పుడు ఏమో ఈ సైతాన్ని పట్టుకున్నాడు అంటారు. కొంతమంది సైతాన్ అంటే ఎవడో పట్టుకున్నాడో ఇంకా పాడైపోతాడో అని మనం ఆపిలేవు అని చెప్పడం కోసం. అంటే అసలు దొంగ నేను ఎవరంటే సైతాన్ ఎవరంటే దొంగ నేను అని చెప్పి మనం ఏం చేయాలంటే ఈ మనస్సు పలచబడాలి. ముందు బాగా అర్థం చేసుకోండి. మనకేమైనా చెడు తలంపులు వస్తున్నాయనుకోండి, విచారణ మరణం చెప్తానప్పుడు మనకి ఏదైనా చెడు తలంపులు వస్తున్నాయనుకోండి, చెడు తలంపులు వస్తున్నాయి చెడు తలంపులు వస్తున్నాయి మనం కంగారు పడకూడదు. ఆ చెడు తలంపుల ప్లేస్లో మంచి తలంపులు తెచ్చుకోవాలి. ఇప్పుడు మనకు రోజు సారా తాగే అలవాటు ఉందనుకున్న దానికి ఇంటికారు కూర్చొని బాధపడకూడదు. ఆ సారా తాగుడు అలవాట్లు మనతో స్నేహం చేయాలి. అంటే మనకి ఏ బలహీన అయితే ఉందో అది ఎవరి మనుషులు ఆ బలహీనత లేని వాళ్ళతో మనం సహవాసం చేస్తే ఈ స్నేహ వీకన అవుతుంది. తర్వాత శరీరంతో ఎవరైనా చెడ్డ పనులు చేశాడనుకో, నేను చెడ్డ పనులు చేశాను ఈ చెడ్డ పనులు చేశాను అనుకుంటూ కూర్చోకూడదు. ఆయన మంచి పనులు చేయటం మొదలు పెట్టాలి. ఆ మంచి పనులు చేయటం మొదలు పెడితే నిమ్మల్ని చెడ్డ పనులన్నీ పోతాడు. అస్తమాని ఈ ముసలమ్మలు ఏం చేస్తారంటే చాలా మంది జరిగిపోయిన గోవాలని తలపెట్టుకుంటూ ఉంటారు. అది సాధనకి చెడ్డది. కొంతమంది వర్తమాన కాలంలో ఉండరు. అసలు ఏదో గొడవ ఊహించుకుంటే భయం తెచ్చుకుంటారు. వాళ్ళు చూస్తారా లేదా నన్ను వీళ్ళు చూస్తారని చూసేవాడు దేవుడు కదా. అసలు ఇంకోటి ఎవరి ద్వారా చూసినా వాడు దేవుడే. వాళ్ళని మనం చూడాలని బుద్ధి కలిగేసేవాడు కూడా దేవుడే. మనం డ్రైవర్ని మర్చిపోతున్నాం, కంట్రోలర్ని మర్చిపోతున్నాం, ఈశ్వరుని మర్చిపోతున్నాం. ఎవరైనా మనకి సహకరిస్తున్నారనుకోండి, వారి ద్వారా సహకరించేది కూడా ఉపాధిని ఉపయోగించుకుని సహకరించేవాడు కూడా ఈశ్వరుడే. అక్కడ కూడా మనం పరమాత్మ భావన విడిచిపెట్టకూడదు. భగవంతుడు చెప్తాడు గీతలో, బుద్ధిమంతుడు నిష్కామ కర్మయోగి సకృదయుడు శరీరం మరణించాక ఆ జీవుడు మంచివాడు ఏం చేస్తాడని పుణ్యపాపాలను కూడా పట్టికెళ్ళబెట్టున్నాడు. పుణ్యం కావాలని మనం కోరుకున్నప్పుడు పాపం కూడా వస్తుంది. పుణ్యం ఏమో బంగారపు సంఖ్యలు, పాపం ఏమో అనుప సంఖ్యలు, ఏదైనా సంఖ్యలు. కానీ బుద్ధిమంతులు ఏం చేస్తాడంటే పుణ్యపాపాలను ఇక్కడ వదిలేస్తాడంటున్నాను, ఎక్కడ బలిసిపాళ్ళు వదిలేస్తాడంటున్నాను. అంచేత నువ్వు ఎలా పని చేస్తావంటే నువ్వు చేస్తున్న పని చేత నువ్వు బంధింపబడకూడదు. ఇక్కడ రమణ మహర్షి గారు నువ్వు సూత్రాలు చెప్పారు, ఇది బాగుంది. ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను అనుకోండి, మౌనంగా కూర్చున్నాను అనుకోండి, లేకపోతే మాట్లాడుతున్నాను అనుకోండి, నేను మౌనంగా కూర్చున్నప్పుడు ఒకలాగా ఉన్నాను, మాట్లాడేప్పుడు ఒకలాగా ఉన్నాను అనుకోండి, ఇట్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ స్టేట్, ఇట్ ఇస్ నాట్ ఎ రియల్ స్టేట్, ఇట్ ఇస్ నాట్ ఎ రాయల్ స్టేట్ అన్నాడు. కృష్ణుడు యుద్ధం చేశాడు, అనేక యుద్ధాలు చేశాడు కృష్ణుడు. కృష్ణుడు ఇంటికాడ ధ్యానం చేసుకున్నప్పుడు యుద్ధం చేసినప్పుడు ఇంకో రకంగా ఉన్నాడు అనుకోండి. లోపల ధ్యానం చేసేటప్పుడు ఎటువంటి శాంతిలో ఉన్నాడో, యుద్ధం చేసేటప్పుడు అటువంటి శాంతిలో ఆయన లేడనుకోండి, ఆయన దేవుడే కాదన్నాడు. అంటే నేను పని చేసేటప్పుడు, పని లేకుండా కూర్చున్నప్పుడు ఎంత శాంతిగా ఉన్నాను, పని మధ్యలో కూడా అంత శాంతిగా ఉండాలి. ఇట్ ఈస్ కరెక్ట్ స్టేట్. ఆ స్టేట్ మనం సంపాదించడం కాదు, మనకి లేకపోవచ్చు ఆ స్థితి. అది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, కల్టివేట్ చేస్తే వస్తుంది. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, గాఢ నిద్ర ఎప్పుడు మనకి రేపు జాగ్రత్త వస్తుందో గాఢ నిద్రని ఎప్పుడు జ్ఞాపకం తెచ్చుకోవాలి మనం. ఈరోజు పగలకి రేపు పగలకి, ఈ రాత్రి ఎటువంటిదో ఈ జన్మకి రాబోయే జన్మకి మరణం ఎటువంటిదని చెప్పారు రమణస్వామి. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకి శరీరం అంటే ఇష్టం, మనస్సు అంటే ఇష్టం, లోకం అంటే మరీ ఇష్టం. ఆత్మ గురించి చెప్తే మనకి ఎంతో ఇష్టం ఉంది, కానీ లోకం గురించి చెప్తే ఎవరైనా బాగా వింటాం మనం, భోజనం కూడా మానేస్తాం. భోజనం ఏంటంటే మరి మీ భోజనం టైం అయింది కదంటే భోజనం రోజు తిని భోజనం కదని చెప్పండి అంటాం. అంటే కొంతమందికి లోకవాసం ఎంత బలీయంగా ఉంటుందంటే భోజనం కూడా మానేస్తాయి రోజుకి తింటున్నాం కదా మీరు చెప్పింది ఏది చెప్పండి అంటాడు. అదే ఉన్న సద్వస్తు గురించి చెప్తాడు, భగవంతుడి గురించి చెప్తాడు, ఇంక సరిపెట్టేద్దాంలేనంట. రమణ మహర్షి గారు చెప్పారు, శాస్త్రంలో దేవుడు లేడు, శాస్త్రంలో చెప్తాండి దేవుడు నీ హృదయంలో ఉన్నాడని. భగవద్గీతలో నీకు భగవంతుడు ఏం చెప్పాడు, నీ హృదయంలో ఉన్నానని చెప్పాడు. నీ హృదయంలో అన్వేషణ మానేసి, నీ హృదయంలో వెతకటం మానేసి, నువ్వు పుస్తకంలో వెతికితే ఆయన నీకేం దొరుకుతాడు అయ్యా, ఎక్కడ ఉంటే అక్కడ వెతికితే నీకు ఆయన దొరుకుతాడు. అన్ని యోగాల కంటే అర్థం చేసుకోవడం యోగం, అండర్స్టాండింగ్ చాలా ముఖ్యం. ఏం చేద్దంటే మీ సబ్జెక్ట్ అండర్స్టాండ్ చేసుకుంటాను, అండర్స్టాండ్ చేసుకునే ప్రక్రియలోనే అజ్ఞానంలోంచి బయటకు వచ్చేస్తాం. అది అవగాహన చాలా ముఖ్యం. అందుకే శంకరాచార్య గారు కూడా ఎక్కువ బోధ స్వరూపుడైన సబ్జెక్ట్ చెప్పి 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 సబ్జెక్ట్ ఎలా చెప్తూనే ఉన్నాడు. అది శరీరం విడిచిపెట్టే ముందు కూడా సబ్జెక్ట్ చెప్తున్నాడు, లాస్ట్ డేని కూడా సబ్జెక్ట్ చెప్తూనే ఉన్నాడు. అది ఇంకేదంటే ఆ టీచింగ్లో నువ్వు 10% నువ్వు సాధన చేస్తే సరిపోతుంది. అసలు 90% నేను అండర్స్టాండింగ్ అందుతాంటే నీకు టేస్ట్ కలుగుతుంది. ముందు నువ్వు అండర్స్టాండ్ చేసుకుంటానంటే ఈ అండర్స్టాండింగ్లోనే 90% సాధన నీకు పూర్తయిపోతుంది. మోక్షం అంటే నిర్వచనం వండర్ఫుల్, బ్యూటిఫుల్. ఆ డెఫినేషన్ చూడండి ఇక్కడ. అసలు మోక్షం అంటే ఏంటి? విడుదల. నువ్వు మోక్షం పొందడం కోసం శరీరం మరణించే వరకు ఆగక్కర్లేదు. కానీ కృష్ణదేవుడు చెప్పాయంటే నీకు ముసలతనం వచ్చిన తర్వాతైనా బ్రాహ్మణస్థితి వచ్చే పర్వాలేదు, నువ్వు బొమ్మ అయిపోతామని చెప్పాడు. కొన్ని వయసులో ఉన్నప్పుడు నువ్వు బ్రాహ్మణస్థితి పొందలేదనుకో, వయసులో ఉన్నప్పుడు పొందలేదని ఏడుస్తూ కూర్చోకు. ఆ ముసలితనంలో అయినప్పుడు నీ శరీరానికి ముసలితనం వచ్చేసింది అనుకో, అప్పుడైనా ప్రయత్నం చేసి ఆ లాస్ట్ మినిట్లో చివరక్షణంలో ప్రాణ సమయంలో నువ్వు బ్రాహ్మణస్థితి పొందినా అప్పుడు కూడా ఇంకా నువ్వు పునర్జన్మలేని స్థితిని ఎదిగిపోతావు, నా స్వరూపాన్ని పొందుతావు. అప్పుడు కూడా కనీసం లాస్ట్ మినిట్లో నువ్వు బ్రాహ్మణస్థితిని పొందుతావు. సరిగ్గా ప్రాణం పోయే టైంలో ఆ బ్రాహ్మణస్థితిని పొందానుకొని బ్రహ్మానుభవం పొందానుకొని నీ పని పూర్తి అయిపోయింది. ఈ దేహంలో ఈ భూమి మీదకి నువ్వు ఎందుకు వచ్చావో నీ పని పూర్తయిపోయింది, కనీసం లాస్ట్ మినిట్లో అయినది నువ్వు పొందితే. సరే, మోక్షం గురించి రమణ మహర్షి గారు చెప్పిన నిర్వచనం చెప్తే చాలామంది మోక్షం ఏమనుకుంటున్నారంటే మోక్షం అంటే శరీరం చనిపోతేనే కానీ రాదేమో అనుకుంటున్నారు. మోక్షం అంటే నిర్వచనం చూడండి, గాఢ నిద్రలో నువ్వు సుఖంగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు. మనం నిద్ర పట్టకపోతే డాక్టర్ గారి దగ్గర స్లీపింగ్ టాబ్లెట్స్ అడుగుతాం. నిద్ర పట్టకపోతే నష్టం ఏంటండి? ఎంచేత నిద్ర అంటే ప్రతి మనిషికి ఇష్టం. నిద్రలో బాడీ రెస్ట్ తీసుకుంటుంది, మైండ్ రెస్ట్ తీసుకుంటుంది, నిద్రలో వాడు సుఖిగా ఉంటాడు. వాడికి ఎన్ని వడీస్ ఉండనివ్వండి సెపరేట్ అయిపోతాడు. వాడు వడీస్ అన్నీ ఎక్కడున్నాయి, ట్రబుల్స్ అన్నీ ఎక్కడున్నాయి, డిఫికల్టీస్ అన్నీ ఎక్కడున్నాయి, డిసప్పాయింట్మెంట్స్ అన్నీ ఎక్కడున్నాయి, మైండ్లోనే ఉన్నాయి. అది అడిగిపోయినప్పుడు అన్నీ అడిగిపోతాయి. శరీరం ఉన్న వాడికి రోగం కానీ శరీరం లేని వాడికి ఎవరికి రోగం రాదు. అలాగే మనసు ఉన్నవాడికి చేపలేదు, మనసు లేని వాడికి చేపలేదు అంటే అసలు దేహం ఉన్నవాడికి లోకం కానీ దేహం లేనివాడికి లోకం ఏంటి? అసలు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనుకుంటే అహంకార లక్ష్యం కానీ ఆత్మ లక్ష్యం కాదు. ఎందుకంటే అహంకారానికి ఇతరులు ఉన్నారు కానీ ఆత్మకి ఇతరులు లేరు, అహంకారానికి లోకం ఉంది కానీ ఆత్మకి లోకం లేదు. మనం వాడేమో ప్రతిదానికి వాడేమనుకుంటారో వీరేమనుకుంటారో అనుకుంటే వాడికి అహంకారం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అహంకారానికి ఇతరులు ఉన్నారు కానీ జ్ఞానానికి ఆత్మకి ఇతరులు లేరు. రమణ మహర్షి గారి స్టేట్మెంట్, నేనే కనుక అజ్ఞానం అయితే ఇతరులకు బోధించడం నా దగ్గర ఏమీ లేదు, నేనే కనుక జ్ఞానం అయితే నేను బోధించడం నాకు ఇతరులు లేరు. సుప్రీం, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అండి. బాగా అర్థం చేసుకోండి, మోక్షం గురించి ఆయన నిర్వచనం చెప్తున్నారు. మోక్షం గురించి ఆయన చెప్పింది, గాఢ నిద్రలో మీరు సుఖంగా ఉన్నారు, శాంతిగా ఉన్నారు, బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్. ఫేవరెట్ గాడ్ కూడా అక్కడ లేదు. కృష్ణ భక్తులు కృష్ణుడు లేడు, రామ భక్తులకు రాముడు లేడు, శివభక్తులకి శివుడు లేడు, ఎవరు లేరు. నీ గాఢ నిద్రలో ఎవరు నీ శివభక్తులు అని అనుకోడు, అనుకోడండి. ఇంచేత అక్కడ గాడ్లెస్, మైండ్లెస్, వరల్డ్లెస్, బాడీలెస్. కానీ వాడు ఉన్నాడా లేదా? వాడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సుఖంగా ఉన్నాడు, శాంతిగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. కానీ వాడు ఉన్నాడన్న సంగతి వాడికి తెలియటం లేదు. గాఢ నిద్రలో మనం అందరం ఉన్నాం. గాఢ నిద్రలో నేను లేనని ఎవరు చెప్పరు. మనం అందరం ఉన్నాం, ఉన్నామని తెలుస్తాం. ఉన్నాం కానీ ఉన్నామని ఎరుక లేదు. శాంతిగానే ఉన్నాం, సుఖంగానే ఉన్నాం, కానీ సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నామని ఎరుక లేదు. జాగ్రత్త అవస్థలో మనం ఉన్నామన్న సంగతి మనకు తెలుస్తుంది. సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. మీరు బాగా అర్థం చేసుకుని మోక్షం అంటే ఇది. జాగ్రత్త అవస్థలో మనం అందరం ఉన్నాం, మనం ఉన్నామన్న సంగతి మనకి తెలుస్తుంది. కానీ సుఖంగా లేము, శాంతిగా లేము, ఆనందంగా లేదు. ప్రతివాడిని ఏదో బలహీనత బాధపెడతా ఉంటుంది, ఏదో తలంపు బాధపెడతా ఉంటుంది, ఏదో ప్రతివాడికి ఏదో ప్రాబ్లం. ధనవంతులందరూ సుఖపడిపోతున్నారేమో, ధనవనేది వాడు అనుకుంటారు, అదే మా ఎంతైన. మనకి ఏదైతే ఏదో ఎవరికైనా ఉంటాడు సుఖపడిపోతున్నాడేమో అనుకుంటాం, మా అదే. ఒక ఆత్మజ్ఞానికి కానీ ఒక నిజమైన సుఖి ఎవడంటే, ఒక ఆత్మానుభవం ఉన్నాడు, ఆత్మజ్ఞానం ఉన్నాడు, ఆత్మవిద్య ఉన్నవాడు నిజమైన సుఖి. కానీ మీతో ఎవరు సుఖి కాదు. అందరినీ ఏదో రకమైన పచ్చి వెంటాడుతూ ఉంటుంది, పచ్చివాడికి దుఃఖకారణం ఉంటుంది ఆత్మానుభవం కలిగే వరకు. సుఖం అనేది అసలు బయట ఏమీ లేదు, సుఖం అనేది నీ లోపల చైతన్యంలో ఉంది, ఆత్మలో ఉంది. నిన్ను నువ్వు తెలుసుకో, నేను నువ్వు తెలుసుకోని సాక్రటీస్ చెప్పిన, రమణ మహర్షి చెప్పిన, నువ్వు ఎవరో నీకు తెలిసే వరకు, నువ్వు ఎవరో నీకు తెలిస్తేనే సుఖం నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. అసలు బయటనే ఏ పదార్థంలోనే సుఖం లేదు. ఈ ఫ్రెండ్షిప్లో అసలు సుఖం లేదు. ఈ ఫ్రెండ్షిప్లు అనేసి ఎవరికి టైం వేస్ట్ చేస్తారు వాళ్ళు. కొంతమంది అంతా ఉంటుంది, ఫ్రెండ్షిప్ అంటారు, షిప్ ఎప్పుడైనా ఈ ఫ్రెండ్ని ఉంచేస్తున్నాను. పైగా టైం కిల్లర్స్ వాళ్ళు. ఒకసారి మనం విరోధులు మెరుగుగా అనిపిస్తుంది, మన స్నేహితులు ఒకసారి మనం టైం వేస్ట్ చేసేస్తూ ఉంటారు. మన మీరు మనం జోడికి రాదు, తిట్టుకుంటారు, మన టైం పాడు చేయరు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, జాగ్రత్త అవస్థలో మీరు రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు అర్థం చేసుకోండి. మీరు గాఢ నిద్రలో మనం ఏదైతే కాదో దాంట్లో నుంచి విడిపోతున్నాం. కానీ మనం ఉన్నాం లేదా? మనం ఉన్నాం, శాంతిగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం. మన ఇంద్రియాల యొక్క సహాయం లేకుండా, దేహం యొక్క సహాయం లేకుండా, లోకం యొక్క సహాయం లేకుండా, లోకంలో ఉన్న వస్తుజాలం యొక్క సహాయం లేకుండా సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. జాగ్రత్త అవస్థలో ఎరుక ఉంది, ఉన్నామని తెలుస్తుంది, కానీ సుఖంగా లేము, శాంతిగా లేము, ఆనందంగా లేము. అంటే గాఢ నిద్రలో సుఖం ఉంది కానీ ఎరుక లేదు, జాగ్రత్త అవస్థలో ఎరుక ఉంది కానీ సుఖం లేదు. జాగ్రత్త అవస్థలో ఉన్న ఎరుక, గాఢ నిద్రలో ఉన్న సుఖము సైమల్టేనియస్గా ఒకేసారి నీ అనుభవంలోకి వస్తే అదే నిర్వాణ స్థితి, అదే సుప్రీం స్టేట్, అదే నీ కడసారి జన్మ. రెండు ఒకేసారి నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి. అదన్న చోట ఇది లేదు, ఇదన్న చోట అది లేదు. ఈ రెండు ఒకేసారి నీ ఎక్స్పీరియన్స్లోకి రావాలి. అదే నిర్మాణ స్థితి, బుద్ధుడు చెప్పిన నిర్మాణ స్థితి అదే. బుద్ధుని ఒక ప్రశ్న అడిగాడు చివరి రోజులు, ఆయన చివరి రోజులు, ఆయన చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడని. అంటే ఆ బుద్ధుడు చెప్పాడు, చనిపోయిన తర్వాత ఎవడైతే ప్రయాణం చేస్తాడని నువ్వు అనుకుంటున్నావో, అంటే రవ్వంతా ముళ్ళంతా చింతాకంతా వాడిని విచారణ చేసి చూడు, అది ఇప్పుడు ఇక్కడ లేడని సంగతి నీకు అర్థం. చనిపోయిన తర్వాత ఎవడో ప్రయాణం చేస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావు, ఆ ప్రయాణం చేసేవాడు నిజంగా లేడు, అది విచారణ చేసి వాడు లేడని సంగతి నువ్వు తెలుసుకో, అప్పుడు నీకు ఆ జన్మలో నీకు నిర్వాణ స్థితి కలుగుతుంది. మనం అందరం ఇప్పుడు పుట్టామనుకుంటున్నామని పుట్టలేదనుకుంటున్నాం, మనం అందరం పుట్టామనుకుంటున్నామని పుట్టలేదనుకుంటున్నామా? పుట్టామనుకుని ఇంకా మనకు మోక్షం రాదట్టు. మనం అందరం పుట్టామనుకుంటున్నాము, పుట్టలేదనుకుంటున్నాము, పుట్టామే అనుకుంటున్నాం. అంటే ఎవరు పుట్టారు? దేహం పుట్టింది. ఆత్మ పుట్టిందే? ఆత్మ పుట్టలేదు. నీకు ఆత్మానుభవం వచ్చినప్పుడు నీకు అసలు పుట్టలేదని నీకు అని, పుట్టిన వాడికి చావు కానీ పుట్టిన వాడికి చావు లేదు. అంటే నీకు నేను పుట్టాను అనుకుంటున్నా అంటే నీకు దేహాభిమాన దేహం నేను అనుకుంటున్నాను, అంతే కదా. దేహమే పుడుతుంది, దేహమే మొసళ్ళు అవుతుంది, దేహమే చనిపోతుంది. అయితే కదా, నేను పుట్టాననుకున్నవాడికి ఎవరికి మోక్షం రాదు. పుట్టిన వస్తువు ఒకటి ఉంది, అది హృదయంలో ఉంది, దాంతో నీకు తాదార్థం వచ్చినప్పుడు అసలు నేను పుట్టలేదన్న సంగతి తెలుస్తుంది. ఆ జన్మలో నీకు మోక్షం అప్పటి వరకు నీకు నువ్వు కలిగించే సమస్య లేదన్నాడు. కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు. అంటే ఇది చిట్కాల వల్ల వచ్చేది కాదు, గమ్మత్తుల వల్ల వచ్చే జిమ్మిక్కలు చేయటం వల్ల ఇది రాదు. ఇట్ ఇస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. జిమ్మిక్కల వల్ల 10 కోట్లు సంపాదించవచ్చు మనం, కానీ ఇక్కడ ఉన్న వస్తువు జిమ్మిక్కల వల్ల తెలిసేది కాదు. లేదా మహిమల వల్ల, ఈ మెడికల్స్ వల్ల అసలు తెలియదు. మెడికల్స్ వల్ల ఒకసారి దేహాభిమానం మనం పెరగవచ్చు, ఈ బాడీ బాగుండే చెక్కబడిపోవచ్చు. అంటే నీకు సత్పురుషుడు సహవాసం చెయ్యి, నీ లోపల ఒక సత్య వస్తువు ఉంది, దాంతో కలిసి ఉంటే బయట సత్పురుషులు నీకు అక్కర్లేదు. బయట సత్పురుషులతో పని లేదు, నీ లోపల సద్వస్తుతో నీకు సహవాసం కుదిరితే, ఆ సహవాసం నీ కుదరినప్పుడు బయట సత్పురుషులతో సహవాసం చేస్తే, ధ్యానం చేయటం వల్ల, ప్రాణాయామం చేయటం వల్ల, జపం చేయటం వల్ల ఏ ప్రయోజనం వస్తుందో సత్పురుషుల సహవాసం ఆ ప్రయోజనం వస్తుందట. అది న్యాచురల్ ఎయిరటండి, నార్మల్ ఎయిరటండి. ఆర్టిఫిషియల్ ఎయిర్ సీలింగ్ ఫ్యాన్ వల్ల వచ్చేది కాదు, న్యాచురల్ ఎయిర్, నార్మల్ ఎయిర్. నీకు ఆ సత్పురుషులు ఏం చేస్తారట, నీకు అంతర్దృష్టి కలగజేస్తారు, అంటే నీకు లోచూపు కలగజేస్తారు. సత్పురుషుల సహవాసం వల్ల మన మనస్సు అణుగుతుంది. అడిగిన మనస్సుకి ఆత్మజ్ఞానం అందుతుంది, కానీ అనగిన మనసు విజృంభిస్తున్న మనస్సుకి ఆత్మజ్ఞానం దొరకదు. అణిగిన మనస్సుకి, అంతర్ముఖమైన మనస్సుకి ఆత్మజ్ఞానం అందుతుంది, ఆత్మానుభవం అందుతుంది, కానీ అనగని మనస్సుకి ఆత్మానుభవం కానీ ఆత్మజ్ఞానం కానీ వచ్చే సమస్య లేదు. అది లోచూపు ఉండాలి. బుక్ విసింగ్ భగవాన్ చెప్తుంటారు, లోచూపు ఉండాలి. ఆ లోచూపు ఎవరితో సాధు సాంగత్యం, సత్పురుషుల యొక్క సాంగత్యం వల్ల నీకు లోచూపు కలుగుతుంది. హోలీ కంపెనీ. అదే ఐన్స్టీన్ చెప్తాడు, ఆ హోలీ కంపెనీ కోసం అవసరమైతే మీరు చూడండి, డబ్బు సంపాదించడానికి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఇంగ్లాండ్ వెళ్ళిపోతున్నాం, అమెరికా వెళ్ళిపోతున్నాం. ఐన్స్టీన్ అంటాడు, హోలీ కంపెనీ కోసం భూమి యొక్క అంచు దగ్గర వెళ్తానని నాకు అభ్యంతరం లేదన్నాడు. హోలీ కంపెనీ కోసం పుణ్యం, ఆ జ్ఞాన సముపార్జన కోసం భూమి యొక్క అంచు దగ్గర వెళ్తాను కూడా నాకు అభ్యంతరం లేదన్నాడు ఐన్స్టీన్. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, ఈ లోకంలో ఎంతో వస్తుజాలం ఉండేది, అంత డ్రీమ్ స్టఫ్. షేక్స్పియర్ ఏమన్నాడు, వేర్ సచ్ స్టఫ్ ఎస్ డ్రీమ్స్ ఆర్ మేడ్ ఆన్, అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్ స్లీప్. ఇదంతా డ్రీమ్ స్టఫ్. అంటే ఇక్కడ స్వామి చెప్తున్నారు, రమణాచార్యుడు చెప్తున్నాడు, మనం డ్రీమ్లో కూడా చాలా చూస్తాం, రైళ్లు చూస్తాం, కార్లు చూస్తాం, చుట్టాలను చూస్తాం, స్నేహితులను చూస్తాం, అక్కడ కూడా ఎన్ని ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, మామిడి పళ్ళు తింటాం, ఇదంతా డ్రీమ్ స్టఫే. నువ్వు రెండు ఒక ట్రూత్ ఉంది, దాన్ని రియలైజ్ చేయలేదనుకో, దాన్ని రియలైజ్ చేయకుండా ఏదో సాధించావు, ఏదో సాధించావు, ఏదో సాధించావు అనుకో, నువ్వు డ్రీమ్లో సాధించిన ఇటువంటి ఈ నేటివ్ స్టేట్లో సాధించినవి కూడా అంతే. నువ్వు డ్రీమ్లో మనం 100 కోట్లు సంపాదించినట్టు మనకు అనిపించింది అనుకోండి, ఉదాహరణకు అనుకోండి, జాగ్రత్త వ్యవస్థలోకి వచ్చాక నేను 100 కోట్లు సంపాదించాను అని అనుకోడు వాడు, ఏం చేత అది నిజం కాదని నీకు అర్థమైపోయింది. అలాగే నిజం వల్ల నీ హృదయంలో ఒకటి ఉంది, మిగతా అంటే నువ్వు ఏదైనా సాధిస్తే సాధించవచ్చు, అది అంటే డ్రీమ్ స్టఫ్. ఆ నిజం తెలిసాక తెలిస్తే నేను సాధించేది డ్రీమ్ స్టఫ్. అంటే నీకు బాడీ యొక్క ప్రయోజనం, మైండ్ యొక్క ప్రయోజనం ఉంటే, నీకు ప్రయోజనం వల్ల ఉంటే, ఈ రెండింటిని నువ్వు మ్యాక్సిమం ఉపయోగించుకుని నీ హృదయంలో ఉన్న వస్తువుని రియలైజ్ చేయటమే. అది కాకుండా మిగతా డైవర్షన్ ఇంకో మార్గంలోకి వెళ్ళిపోయావు అంటే ప్రతిదీ డ్రీమ్ స్టఫే. ఈ చచ్చిపోవడం డ్రీమ్ అంటండి, పుట్టడం కూడా డ్రీమ్లో ఒక భాగం అంటండి. ఈ డ్రీమ్లో ఒక భాగం అని ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు స్వప్నావస్థలోంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చాక తెలుస్తుంది కదా, అది రియల్ కాదని. అలాగే రాకపోయినటువంటి రియాలిటీ నువ్వు రియలైజ్ చేశాక అప్పుడు తెలుస్తుంది నేటివ్ స్టేట్ కూడా డ్రీమ్ స్టెప్ అని. అయితే అది ఆ కళ పొట్టిగా ఉంటుంది, ఇది పొడుగ్గా ఉంటుంది, అది అబద్ధమే, ఈ అబద్ధమే. కానీ ఆ అబద్ధం కొంచెం పొట్టిగా ఉండి, అబద్ధం కొంచెం పొడుగ్గా ఉండి, పొట్టి పొడిగి తేడా కానీ అబద్ధం దగ్గరకు వచ్చాడు, రెండు సమానమైన అబద్ధాలు. నువ్వేదో వృత్తిలో ఉండొచ్చు పట్టపోషించుకోవడానికి, కానీ అహం వృత్తిలో ఉండకు. పని చేసుకోవడంలో ప్రమాదం ఏమలేదు, ప్రమాదం ఎక్కడ వస్తుందంటే ఈ పని నేను చేస్తున్నాను, నా వల్ల అవుతాను అనుకునే దానికి ఉన్న ప్రమాదం ఉంటాను. రమణ మహర్షి గారు చెప్పిన సూత్రం ఏంటంటే, నువ్వు పని చేయటం వల్ల టైర్ అవ్వు, ఈ పని నేను చేస్తున్న తలంపు వల్ల నువ్వు టైర్ అవుతావు, కానీ పని వల్ల నువ్వు టైర్ అవ్వు. ఇదంతా నా వల్ల అవుతాను అనుకునే తలంపు వల్ల నువ్వు టైర్ అవుతావు, కానీ పని మటుకు నేను టైర్ చేయదు. కానీ ఇది నేను చేస్తున్న తలంపు, ఆ భావన వల్ల నువ్వు తొందరగా టైర్ అయిపోతావు. అంటే ఇంతకుముందు చెప్పాం కదా, పని చేసేటప్పు పని లేనప్పుడు హాయిగా ఉన్నాం అనుకుంటున్నాం, పని చేసేటప్పుడు కూడా అంత హాయిగా నువ్వు ఉండగలిగితేనే అది కరెక్ట్ స్టేట్. భగవాన్ చెప్పిన సిద్ధాంతం మీరు అర్థం చేసుకోండి, భక్తి మార్గమో, కర్మ మార్గమో, జ్ఞాన మార్గమో, జ్ఞానము ఇష్టం వచ్చిన మార్గము నువ్వు ప్రయాణం చెయ్యి. నీ నీ గురువు ఎవరైనా ఇబ్బంది లేదు, నువ్వు ఏ మతంలో ఉన్నా ఇబ్బంది లేదు, నువ్వు ఏ కులస్థులైనా ఇబ్బంది లేదు. కానీ దొంగనంలోంచి నీ గురి ఎక్కడ ఉండాలంటే, నీ సాధన యొక్క కేంద్రం ఎక్కడ ఉండాలంటే, నీ చూపు ఎక్కడ ఉండాలంటే, నీ డెస్టినేషన్ గోల్ ఎక్కడ ఉండాలంటే, నిజానేనులోంచి, దొంగనేనులోంచి, ప్రథమ తలంపులోంచి విడుదల పొందటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అది సాధన యొక్క లక్ష్యం. నువ్వు అసత్యంలోంచి బయటకు రాకపోతే నీకు సత్యానుభవం కలగదు. అసత్యంతో తాదాత్మ్యని విడిచిపెట్టలేవనుకో, నీకు సత్యాన్ని నీ హృదయంలో ఉన్నప్పటికీ, నీ దేహం కంటే, నీ ఇంద్రియముల కంటే, నీ తలంపుల కంటే అత్యంత సమీపంలో వస్తూ ఉన్నప్పటికీ నీకు అది అనుభవంలోకి రాదు. అది ఉపనిషత్తులు చెప్తాడు, దగ్గరగా ఉన్నది దూరముగా ఉన్నది, నిజం నీకు దగ్గరగా ఉన్నది నీకు దూరముగా ఉన్నది, నీకు బాగా క్లోజ్గా ఉంది ఎక్కడ ఉన్నది. ఆ ట్రూత్ అటండి, ఆ ఇమ్మోర్టాలిటీ అంటే చెప్తాడు ఉపనిషత్తులు, ఇమ్మోర్టాలిటీ అమృతత్వం నీకు దగ్గరగా ఉన్నది దూరంగా ఉన్నది అని చెప్తాడు. తెలుసుకున్న వాడికి దగ్గరగా ఉంది, తెలియని వాడికి దూరంగా ఉంది. అది తెలిస్తే ఓహో ఇంటర్వ్యూ ఎక్కడో ఉందా అనుకుంటాం, తెలియకపోతే ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది అనుకుంటాం. ఇదో చిన్న ఉదాహరణ, ఇక్కడ భగవాన్ చెప్పిన ఉదాహరణ మేడం జ్ఞాపకం వస్తాం. ఎన్ని ఎన్నిసార్లు చచ్చిపోయాము, ఎన్నిసార్లు పుట్టాము, ఈ బలిసిపూడి లాంటి గ్రామాలు ఎన్ని గ్రామాలు తిరిగాము, ఎన్ని శవాలను ధరించాము, ఎన్ని శరీరాలను ఎంతవరకు ధరించాము, ఎన్నిసార్లు శ్మశాన యాత్రలు చేశాము, ఎన్నో చేశాము, ఎన్నో చేశాం, ఎన్నో చేశాం. ఈ జన్మలన్నీ మనకు ఎలా అనిపిస్తాయి, మీరు ట్రూత్ని ఇక్కడ రియలైజ్ చేశాక, యూ మస్ట్ నో ద ట్రూత్, యూ షుడ్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ ఓన్లీ షాల్ మేక్ యూ ఫ్రీ. నువ్వు ఇక్కడ ఇక్కడ కాంప్రమైజ్ సమస్యలు, నీ ఇష్టం వచ్చిన లోకంలో నువ్వు ప్రయాణం చెయ్యి. నువ్వు గురి ఎవరైనా ఇబ్బంది లేదు, అందరూ ఒకే కాలేజీలో చదువుకోరు, నీకు ఎవరు ఏదో ఎక్కడో చోట నేర్చుకో, నేర్చుకుని అజ్ఞానంలోంచి, అవిద్యలోంచి, అహంభావం నుంచి
ఆ బంధం నుంచి బయటపడు. శాస్త్ర శ్రవణం చేయండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ వల్ల మాత్రమే జ్ఞానం కలుగుతుంది. శ్రద్ధ అనేది రెండు అక్షరాలే. భగవంతుడు చెప్తాడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. యోగ కర్మసు కౌశలం. నువ్వు కర్మ ఎలా చేయాలంటే నువ్వు చేసిన కర్మ ద్వారా, నువ్వు చేసిన కర్మ నుండి బంధించకూడదు. ఆ బంధింపబడకుండా ఎలా చేయాలో అది నేర్చుకుని చెయ్యి. అదే కౌశలం, అదే నేర్పు, అదే ఓర్పు. నువ్వు చేసిన కర్మ వల్ల నువ్వు బంధింపబడకూడదు. కర్మ ఆ కౌశలం నేర్పు అక్కడ చూపించాలి. నువ్వు ఓర్పు అంతా అక్కడ చూపి, నీ స్కిల్ అంతా అక్కడ చూపించాలి. అయ్యా భగవద్గీతలో చెప్పాడు, నువ్వు కర్మ చేస్తున్నప్పటికీ దాని చేసి బంధింపబడకూడదు అని చెప్పాడు. బంధింపబడకూడదు, అదే నిజమైన నేర్పు అని. అది ఇంకా పుస్తకం చదివితే సరిపోదు. ఆ నేర్పు మనం అలవాటు చేసుకోవాలి, దాన్ని కల్టివేట్ చేయాలి. అది యోగ కర్మసు కౌశలం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇవన్నీ మంత్రాలే, ఇవన్నీ మంత్రాలే. ఇప్పుడు ఎందుకు నీకు ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, మనం మంచం మీద పడుకుని ఉంటాం. మనకి రెండు తప్ప, కంచం ఒకటి మంచం ఒకటి రెండు తప్పదు. మనకు సాధన లేకపోయినా పాటు లేకపోయినా ఈ కంచం మంచం రెండు తప్ప. మనకి మనకి పని పాటు లేని వాడు కూడా ఈ రెండు తప్ప. ఏమి కంచం ఒకటి మంచం ఒకటి, ఏమి పని లేని వాడు కూడా ఈ రెండు తప్ప. పని లేనివాడు మరి ఆ తిండి మాండ కదా, మనకంటే కూర్చుంటాడు, ముందు బంతుడు ఆడి కూర్చుంటాడు. వాళ్ళు ఎక్కడైనా పెళ్లికి వెళ్ళినప్పుడు చూడండి, పని చే కష్టపడి పని చేసే వాళ్ళు ఎప్పుడు చివరి పంతులు కూర్చో, పని పాటు లేనివాడు ఫస్ట్ పంతులు కూర్చుంటాడు. దర్జాగాడు లేజినెస్ కూడా రియలైజేషన్ కద్దు. అది నువ్వు సాధన చేయడానికి కూడా లేజీఫీలో సాధన చేయలేడు. అందుకే ఉపనిషత్తు చెప్తున్న బలహీనులకి, బద్ధకస్తులకి, సోమర్థనం ఉన్న వాళ్ళకి రియలైజేషన్ రాదని, పిరికి వాళ్ళకు కూడా రాదని చెప్తాడు. కవర్ డై మెనీ టైమ్స్ బట్ ది బ్రేవ్ ఓన్లీ వన్స్, ఇది షేక్స్పియర్ చెప్పాడు. అదంతా దేహానికి సంబంధించిన కూడా, దేర్ ఇస్ ఎ టైడ్, దేర్ ఇస్ ఎ వేవ్, ద షేప్స్ ఆఫ్ రెమ్స్. అది కూడా బాడీకి సంబంధించింది, లోపల టూత్కి సంబంధించింది కాదు. ఆ ప్రారంభానికి సంబంధించి షేక్స్పియర్ చెప్పింది కూడా అది దేహ ప్రారంభానికి సంబంధించింది. దేర్ ఇస్ ఎ టైడ్, దేర్ ఇస్ ఎ వేవ్, ద షేప్స్ ఆఫ్ రెమ్స్. అది కూడా దేహం యొక్క ప్రారంభానికి సంబంధించిన విషయం, లోపల టూత్కి సంబంధించిన విషయం కాదు. అది కూడా బాడీని దృష్టిలో పెట్టుకుని చెప్పిన మాట. ఇక టూత్ని రియలైజ్ చేసిన వాడు కట్టండి. ఇప్పుడు గాఢం మనం మంత్రమే పడుకుని ఉంటాం, నిద్ర వస్తుంది. ఆ నిద్రలో ఏ దేశాలు ఏ దేశాలు చూసి వచ్చినట్టు మనకు అనిపిస్తుంది. మెలకు వచ్చిన వెంటనే ఏ ఎక్కడికి వెళ్ళి ఏ చూసి వచ్చాము, ఇక్కడ వలసి వాళ్ళు ఉన్నాను ఇక్కడ అనిపిస్తుంది. అలాగే టూత్ని రియలైజ్ చేసిన వాడికి అక్కడ ఎన్నో జన్మలు ఎత్తాయి, ఎన్నో జన్మలు ఎత్తాయి, జన్మలు ఇది ఒకటి నిజం కాదు, శుభ్రంగా ఎక్కడ ఉన్నాం అనిపిస్తున్నారు. అదే నువ్వు టూత్ రియలైజ్ చేసిన వాళ్ళ వైఫ్. అందుచేత మీరు సద్గ్రంథాలు చూసుకుంటూ, మీరు జాగ్రత్తగా సత్పురుషులతో సహవాసం చేస్తూ, తెలుగు తక్కువ అవకాశం వచ్చినా పట్టుకోలేడు. అట్లు తెలియని వాడు ఏం చేస్తాడు, అవకాశం వస్తే పట్టుకుంటాడు, అవకాశం రాకపోతే తెలియని వాడు కూడా ఏమీ చేయలేడు. అయితే మనం అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు వివేకం పెంచుకోవడానికి, వివేకంగా జీవించడానికి, మనం వచ్చిన పని భూమి మీదకి ఏ పని మీద వచ్చాం ఆ పని మర్చిపోకుండా మెయిన్ రియలైజేషన్ ఇమోర్టల్ స్టేట్, మార్టాలిటీ నుండి బయటపడటం. ఆ ఇమోర్టల్ స్టేట్ పొందటానికి రంగమహర్షి గారి డెత్ ఎక్స్పీరియన్స్లో ఆయన ఉంటాను, ఆయన డెత్ మరణానుభవానికి వచ్చినప్పుడు దేహం నిజంగా మరణించింది అని. ఏంటి దేహం మరణించినప్పుడు నేను మరణించాలి కదా, దేహం మరణించినప్పుడు నాకు మరణం లేకుండా నేను జీవించున్నానేంటి. దాని ఎక్స్పీరియన్స్లోకి వచ్చింది, దేహం మరణించినప్పుడు నేను మరణించాలి, దేహం మరణించిన నేను ఉన్నానని నాకు తెలుస్తానేంటి అంటే, ఆ క్షణంలో, ఆ క్షణంలో ఆత్మసింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన ఎవరి దగ్గర మంత్రం పుచ్చుకోలేదు, జపించలేదు, ఏదో గురువు దగ్గర ఉపదేశం లేదు, అధ్యయనం లేదు, అసలు ఒక శాస్త్రాన్ని పరిశీలించలేదు. ఏదో దేవరహస్యం అది. ఇక కొన్ని క్షణాల కాలంలో ఈ బికెన్ ఇమోర్టల్. ఒకరికి అరణ్యాలకు పారిపోయి సాధన చేయలేదు. మరి ఇంటికే టైం కాఫీ దొరుకుతుంటే సాధన చేయటం లేదు, కాఫీ దొరకంచాడు ఇంకా సాధన ఏం చేస్తాం మనం. మన ఇంటికాడు కోపం వచ్చినప్పుడు ఎక్కడికో పారిపోదాం, ఎక్కడికో పారిపోదాం అనిపిస్తుంది మనకి కోపం చేసుకున్నప్పుడు. ఇంటికాడ మనకు అన్ని సదుపాయాలు ఉన్నప్పుడే మనం సాధన చేయనప్పుడు ఎక్కడికో పారిపోయి మనం సాధన ఏం చేస్తాం. ఇది అంతా మనసు చేసే మాయ. మాయ బయట లేదు, మనసులోనూ ఉంది. ఆ మనసు ఎస్కేపిజం నేర్పుతుంది ఎక్కువ. రేపు రేపు అంటాం, రేపుకి రూపు లేదు. ఏ రోజు చేసుకునే పని ఆ రోజు చేసుకోవాలి. అదే పని వదిలేసి రేపు 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 అంటే అంటే మనం టైంని వేస్ట్ చేసుకోకూడదు, ఎనర్జీని వేస్ట్ చేసుకోకూడదు. ఈ రాగద్వేషాలు పెంచుకుంటా అంటే మన ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది, మనం చేసిన సాధన అంతా వేస్ట్ అయిపోతుంది. ఇష్టాయిష్టాలతో నిలబడి రాగద్వేషాలతో జీవితాన్ని నింపుకుంటే, వారైన సాధన చేసిన ఓ రూపాయి సంపాదించి 10 రూపాయలు ఖర్చు పెట్టేవాడితో సమానం మన జీవితం కూడా అలాగమవుతుంది. మనకు అందుబాటులో ఉన్నది మంచి సత్పురుషులు సహవాసం చేస్తూ
ఏ రోజుకి ఆ రోజు గంటని ఏకాంతంగా ఉండాలి. మనం 10 మందిలో కూర్చున్నప్పుడు జాగ్రత్తగా కూర్చుంటాం, పొందిగ్గా కూర్చుంటాం, కానీ ఏకాంతంగా ఉన్నప్పుడు తెలుస్తుంది మన మైండ్లో ఏముందో మనకు. ఈ ఏకాంతవాసం, సహవాసం, ఉపవాసం, ఈ మూడు మనకు మర్చిపోకూడదు. ఒకటి ఏకాంతవాసం, రెండు సహవాసం, మూడు ఉపవాసం. దేహం ఎప్పుడైనా అజీర్తి బాధపడినప్పుడు ఉపవాసం మంచిది, అది మీకు మందుకెళ్ళి ఉపయోగపడుతుంది. అయితే సహవాసం, సత్పురుషుడు మనకంటే సహవాసం అంటే ఇక్కడ గౌతమ బుద్ధుడు ఉన్నాడా, రమణ మహర్షి ఉన్నాడని చూడక్కర్లేదు. మనకంటే చైతన్య స్థాయి కొంచెం ఎక్కువ ఉంటే చాలు. ఓటో తరగతులు లెక్కలు చదవడానికి వాళ్ళు డాక్టరేట్ తీసుకోక్కర్లేదు, లెక్కల్లో 4వ తరగతితో సరిపోతాడు. హోలీ కంపెనీ, ఆ హోలీ కంపెనీ దొరకటం మన అదృష్టం, జన్మాంతర సుకృతం ఉండాలి. ఆ పూర్వజన్మ పుణ్యం ఉంటేనే కానీ సత్పురుషులు మనకు అందుబాటులో ఉన్న వాళ్ళతో సహవాసం చేసే బుద్ధి కలగదు మనకు. ఏకాంతవాసం, రోజు 1 గంట సేపు మనం ఒంటరిగా కూర్చోవాలి. ఆ ఒంటరిగా కూర్చున్నప్పుడు మనకి ఏ తలంపులు వస్తున్నాయి ఏమిటనేది చూసుకోవాలి. ఓహో ఈ బలహీనతలు మనలో ఉన్నాయని చూసుకోవాలి. చూసుకుని కంగారు పడకూడదు, ఓహో మనం ఎంత చెడ్డవాళ్ళమా అని కంగారు పడకూడదు. చెడ్డ మంచి మనసులో ఉంది, ఆత్మలో చెడు లేదు, మంచి లేదు. దేర్ ఇస్ నథింగ్ ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ థింకింగ్ మేక్స్ ఇట్ సో. ఒక పోయిట్ చెప్తాడు, ఈ మంచి చెడ్డలన్నీ మనసులో ఉన్నాయి, ఆ ఫారెస్ట్ దాటితే ఏమి లేదు. జీవ లక్షణాలన్నీ జీవుల్లో ఉన్నాయి, ఆ జీవత్వం పోతే ఏమి లేదు. ఆ జీవత్వాన్ని మోసం తిరుగుతున్నాం మనం, ఆ జీవత్వాన్ని ఎంతకాలం అయితే మోసం తిరుగుతాం, వాడికి లిబరేషన్ లేదు. ఏకాంతవాసం, ఆ ఏకాంతంగా కొంతమంది కూర్చుంటారు, ఇంకా అది ఫారెస్ట్లో ఉంటారు. వాళ్ళు ఏకాంతంగా కూర్చుంటారు, ఏకంగా ఆ బ్రెయిన్ మట్టుకు అడిగిన చేసేసుకుంటారు. అలా కాదు, మీరు చేయాల్సింది ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఏం చేయాలంటే, మీ బలహీనతలు అంటే మీరు చూసుకోవాలి. ఇతరుల బలహీనతలు కూడా మీకు అనవసరం. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన శరీరంలో రోగం చెప్తాం, కానీ మన మేనత్త గారి శరీరం రోగం మనం ఏం చెప్పాం. ఒకవేళ నా శరీరంలో రోగం డాక్టర్ గారికి చెప్పకపోతే నాకే నేను నష్టపోతాను, కానీ డాక్టర్ గారు నష్టపోరు. ఏకాంత వాసం ఎక్స్రే లాంటిది, ఎక్స్రే రోగం పోగొట్టదు. అలా ఏకాంతవాసంలో మన బలహీనతలు ఏంటో మనకు తెలుస్తూ ఉంటాయని చెప్తే రోజు 10 నిమిషాలు అరగంట ఏకాంతవాసం కూడా మంచిది. రమణ మహర్షి గారు మాట చెప్పారు, ఈ లోకం మంచిది కాదు చెడ్డదే కాదన్నారు. ఇందులో ఏమీ లేదు, ఈ లోపలనే బయట కనిపిస్తుంది. అర్థం అంటే మన ముఖం మీద అంటుకున్న పేడ అర్థం తీయలేక చూపిస్తుంది. అట్లా మనం చేయటం మన చేతుడు మనమే తీసుకోగలటం. అలాగే సృష్టి కూడా అర్థం లాంటిది, నీ బలహీనతలు అంటే సృష్టి చెబుతుంది, కానీ నీ బలహీనతలు సృష్టి తెలియదు. నువ్వు సాధన చేసి గురువుని ఆశ్రయించి ఈశ్వరుడు ఎందుకు భక్తి కలిగి, ఈశ్వర భక్తి శుద్ధ డన్ బై ఆల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఈశ్వరుడు మీద ఎప్పుడు గౌరవం కలిగి ఉండాలి. పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడనేటువంటి కొత్త నిశ్చయం ఉండాలి, అందులో వ్యవరింగ్ ఉండకూడదు. పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు, కంట్రోలర్ అక్కడ ఉన్నాడు అనేటువంటి ఆ కొత్త నిశ్చయం ఉండాలి. ఆయన పాదాలను ఆశ్రయించాలి. మనకు ఏదైనా బలహీనత ఉంటే ఆ బలహీనత నుంచి విడుదల చేయమని ఆయన ప్రార్థించాలి. మన కృషే కృప కింద మారుతుంది. అంతేగా ఈ ప్రపంచం నీలో ఉన్న బలహీనతను చూపిస్తుంది. నువ్వేం చేయాలి, ఆ బలహీనత లోకం తీయదు నీకు, నువ్వు సాధన చేసి అందులోంచి బయటపడు. నీకు ఇష్టం లేని సంఘటన జరుగుతుందని కొన్ని ఇంట్లో, ఇంట్లో కానీ మీ మీ బంధువుల ద్వారా కానీ మీ డొమెస్టిక్ లైఫ్లో కానీ ఇష్టం లేని సంఘటన జరుగుతుందని కంగారు పడతారు. ఏంటి ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇది ఇంకో మంచికి దారి తీస్తున్నది మీకు తెలియదు, అది ఈశ్వరుడికి తెలుసు. ఏంటి ఇది ఎలా జరిగిందని మీరు అనుకుంటూ ఉంటారు, ఇది ఇంకో మంచికి దారి తీస్తున్న సంగతి మీకు తెలియదు, అది తెలిస్తే మీ మనసు చల్లబడిపోతుంది. అది మీరు అర్థం చేసుకోండి, ఏది ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు. ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా సంఘటన మీకు అనుకూలమైన సంఘటన జరగకపోయినా మీరు కన్నారు పడకండి, ఓ మంచికి దారి చేయొచ్చు. హృదయంలో ఉన్న బంగారం కనుక మీరు పెరిగితే, ఒకవేళ మీ కుటుంబ పరిస్థితుల్లో కానీ సామాజిక పరిస్థితుల్లో కానీ మీ ఇంట్లో కానీ ఏదైనా దురదృష్టం అంత అదృష్టం కింద మారిపోతుంది. మీరు అనుభవించవలసిన దుఃఖం బండిలు ఉందనుకోండి, మీ లోపల మీకు రియలైజేషన్ వచ్చినప్పుడు మీ బండిలు దుఃఖం బండిలు స్వప్నం కింద మారిపోతుంది. మీ దుఃఖం అంతా స్వప్నం కింద మారిపోతుంది, మీ అశాంతి అంతా శాంతి కింద మారిపోతుంది, మీ చూడంతా కూడా మంచి కింద మారిపోతుంది. ఎప్పుడు రియలైజేషన్ వచ్చినప్పుడు మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన సంకల్పం మీద మనకు ఉన్న గౌరవం, ఈశ్వర సంకల్పం మీద మనకు గౌరవం ఉండదు. ఎంచేమి లేదు, ఈశ్వర సంకల్పాన్ని మనం గౌరవించడం నేర్చుకుంటే ఇప్పుడే ఎక్కడే దుఃఖం నశిస్తుంది. శరణాగతి పొందినవాడు కూడా అద్వైత అనుభవం పొందుతాడు, అద్వైత శాంతిని పొందుతాడు శరణాగతి పొందినవాడు. మన సంకల్పం మనకు అలా మనకి ఇష్టమే, భగవంతుడి సంకల్పాన్ని మనం ఇష్టం చేసుకుంటే, భగవంతుడి యొక్క ఇష్టాన్ని మనం ఇష్టం చేసుకుంటే వాడికి అద్వైత అనుభవం, అద్వైత శాంతి, అద్వైత సుఖం ఎలా ఉంటుందో వాడు గోచరిస్తుంది.
ఈ నేనెవరు, నేను నేను అని చెప్పే ప్రతివాడు నువ్వెవడు, నువ్వెవడని అడుగుతాం. కానీ నేను నేనని ఇంతకాలానికి నేను వాడుతున్నాను, ఈ నేనని ఈ నేనెవడని ప్రశ్నించుకున్నాడు ఎవడు కనపడటం. కనీసం దాన్ని డౌట్ చేయటం లేదన్నది యాక్చువల్లీ. ఏదైతే నేను నేననుకుంటున్నానో అది ఎంత అది నిజమని, అది నిజమనేటువంటి భావన నాకు ఎంత గాఢంగా కలిగిపోయినట్టు డౌట్ చేసే శక్తులు కూడా నేను లేను. నీకు డౌట్ చేస్తే దాని గురించి సాధన చేయడానికి ట్రై చేస్తావు. ఫాల్స్ అయినా ట్రూ అయిన నువ్వు అనుకున్నప్పుడు, దాన్ని డౌట్ చేసే పరిస్థితి కూడా నువ్వు లేనప్పుడు సాధన ఏం చేస్తావు నువ్వు? ఇంకా కనీసం డౌట్ చేయి, ముందు దాన్ని షేక్ చేయి. ఎప్పుడైతే నువ్వు డౌట్ చేస్తున్నావు దాన్ని షేక్ చేయడం ప్రారంభిస్తాం. ఎప్పుడైతే ఈ నేనెవడు, నేను నేనని చెప్పే ఇది నేనెవడని దాన్ని కనుక నువ్వు ప్రశ్నించుకుంటా అంటే అది ఉపసంహరించం. విత్డ్రా అవుతుంది. అది ఉపసంహరించుకుని దాని అది ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుందో అక్కడికి వెళ్ళి మిడిత అవుతుంది. అదే మీ సముద్రంలో కలిసినట్టు మనస్సు దగ్గర చమత్కారం ఉంది. మనస్సు మీరు ప్రాణాయామం చేయటం వల్ల మనస్సు అణగుతుంది, ధ్యానం చేయటం వల్ల కూడా మనస్సు అణగుతుంది. కానీ మీరు ఏ ప్రక్రియ వల్ల మనస్సు తన మూలాన్ని అది చూసే వరకు నశించలేని సిద్ధాంతం. మనస్సు అనగటం వేరు, మనస్సు నశించటం వేరు. పాము అణగనటం వేరు, పాము చనిపోవటం వేరు. మృత మనస్సు వేరు, అణగిన మనస్సు వేరు. మనస్సు తన మూలాన్ని చూస్తేనే కానీ నశించదు, అది మరణించే వరకు. అప్పటి వరకు దాన్ని మనం నమ్మటానికి వీలేదు. బహు జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త పనికి రాదు, అశ్రద్ధ పనికి రాదు. ఇది మనోనాశన విషయంలో తన మనస్సును తన మూలాన్ని దాన్ని మనం గుంటికి వెళ్ళటంలో, దాన్ని నెట్టుకుని వెళ్ళటంలో, దాన్ని తరుగుకుని వెళ్తాము, దాన్ని వెంటాడి వేటగాడు ఏ విధంగా అయితే జంతువులు వెంటాడుతూ ఉంటాడు దాన్ని చంపడానికి, అలా మనస్సు దాని మూలంలోకి వెళ్ళే వరకు నువ్వు వేటాడుతూ వెళ్ళాలి. నిద్రకు ఎవరు సాధన చేయడు, జాగ్రత్త అవస్థలనే సాధన చేస్తాడు. అంటే నిద్రను తగ్గించుకో, జాగ్రత్త అవస్థను పెంచుకు. ఇక సాధన నిద్రలో జరుగుతుంది, జాగ్రత్త అవస్థలోనే జరుగుతుంది. కొంతమంది అంతా ఉంటారు, మమ్మల్ని కారం లేకుండా తిరుగుతున్నారు మా పొరుగు వాళ్ళు మన ఐబర్స్ అని. ఒకవేళ అకారణంగా మిమ్మల్ని తిడుతున్నారనుకోండి, మీరు సహిస్తారనుకోండి, మీరు ఉన్న పాపం వాళ్ళకి వెళ్తున్నా, వాళ్ళు ఉన్న పుణ్యం మీకు వచ్చేస్తుంది. అంటే మాటల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. తక్కువ మాట్లాడటం మంచిది, ఎక్కువ ఆలోచించి తక్కువ మాట్లాడటం మంచిది అని కాదు. బ్యాలెన్స్డ్ బ్రెయిన్ ఉన్నవాళ్ళు ఎక్కువ తక్కువ మాట్లాడతారు, తక్కువ మాట్లాడే వాళ్ళు ఎక్కువ పని చేస్తారు. అంటే మీకు అందరికీ జ్ఞానం వస్తుంది, మీరందరూ జ్ఞానానికి వారసులే. రాదు రాదని ఎవరు అనుకోవద్దు. మనకు జ్ఞానం వస్తుందా, మనకు మోక్షం వస్తుందా, శాంతి వస్తుందని ఎవరు అనుకోవద్దు. మన అందరం మీరందరూ వారసులే. జ్ఞానానికి మీరందరూ వారసులే. టైం వస్తుంది, స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం. మీరు చేసే ప్రయత్నం విషయంలో అశ్రద్ధగా ఉండకండి. ఎప్పుడో కాలం కలిసి వస్తుంది, ఈశ్వర అనుగ్రహం వస్తుంది. బ్రహ్మోత్సవం దగ్గర ఒక శివభక్తులు ఉన్నాడు. అండ్ ఓం నమ శివాయ అని అనుకోలేను, ఓం శివాయ నమః అని ఇలా అనుకోలేను. కానీ శివ శివాని మటుకు అనుకోగలను అంటే ఆయన అన్నాడు, నీకు భక్తి ఉండాలి కానీ రెండు అక్షరాలు చాలు అన్నాడు ఆయన. లవ్ టు యూ, హ్యాపీనెస్ టు యూ, పీస్ టు యూ, థ్యాంక్ యూ ఆల్.